நான் ஏது போய் கிராமம் வச்சு சாதாக்கலாம். அது எங்கடா ரூம்ஸ் ஆகி பில்டிங்கில் ஆகி கட்டாரு. இந்த அபிவிருத்தி செய்யக்கூடாதுனே செய்யலைது மேம். அது இண்டிகாட் பண்ணல மாதிரி கூர்ச்சுட்டார். இக்கடி வச்சு ஆசிரமம்லானே பர்பஸ்க்கான இந்த ஆசிரமம் எந்த அபிவிருத்தி செய்யலது. అంటే గృహమే దేవాలయం, దేహమే దేవాలయం. ఇలాగ ఇక్కడ రూమ్స్ కట్టుకున్నట్టే అక్కడ కూడా రూమ్స్ కట్టుకుంటామని చెప్పారు. వద్దని చెప్పాం. అంటే ఇంటికాడ వాళ్ళు చేయవలసిన పనులు అవి మానుకొని వచ్చి అక్కడ కూర్చుంటారు. నేను పూర్వం చూసిన దానికంటే బాగా అభివృద్ధి చేశారు. రూమ్స్ కూడా సుమారు 25 మంది 20 మంది ఉండేలారు రూమ్స్ కూడా కట్టారు. సరే ఇక్కడ మౌనమే మహాశక్తివంతమైనది అని రాస్తున్నారు. ఎక్కడ ఇక్కడ కూడా నిశ్శబ్దాన్ని చెబుతున్నారు. దయచేసి మౌనంగా ఉండవలనని చెబుతున్నారు. బోర్డులన్నీ మౌనంగా ఉండమనే అన్నీ చెబుతున్నారు. అంటే అవుట్ ఆఫ్ సైలెన్స్ అండ్ ప్యూరిటీ కమ్స్ ద వరల్డ్ ఆఫ్ పవర్. అంటే లోపల నీకు ప్యూరిటీని బట్టి సైలెన్స్ని బట్టి లోపల నీకున్న పవిత్రతను బట్టి నీకున్న నిశ్శబ్దాన్ని బట్టే మాటకి శక్తి వస్తున్నాను. ఏదన్నా సభల్లో గందరగోళంగా ఉంటే బాపూజీ ఊరికే చెయ్యి పెట్టాడు అనేవారు. మీరు డోంట్ మేక్ నాయిస్ అని కూడా చెప్పేవారు కదా, ఊరికే చెయ్యి పెట్టాడు అనేవారు. అంటే అది సైలెన్స్ అయ్యేది. అంత మీటింగ్ అంతా నిశ్శబ్దం అయ్యేది. కారణం దానికి ఏంటంటే ఆత్మశక్తి లోపలన ప్యూరిటీ, లోపలన సైలెన్స్ వల్ల మాటకి శక్తి వస్తుంది. మీరు నిశ్శబ్దంగా ఉండమని కూడా చెప్పేవారు కదా, నా ఇప్పటికే చెయ్యి ఇలా పెట్టేవారు అంతే. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే లోపల నుంచి వచ్చింది. అది చైతన్యం తరపు ఎనర్జీ. ఇక్కడ మౌనం గురించి ఎక్కువ చెబుతున్నారు. మౌనం అంటే బ్రహ్మమే. అబ్సల్యూట్ సైలెన్స్ ఈజ్ బ్రహ్మం. ట్రూ సైలెన్స్ ఈజ్ బ్రహ్మం. మౌనం అంటే అక్కడ బ్రహ్మమే. ఆ బ్రహ్మమును ఎవరు ఎంగిరి చేయలేరని అక్కడికి మాటలు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసినాయని, తలంపులు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసినాయని అని వేదాల్లో చెప్తారు. అది వేదం అంటే జ్ఞానం. కేవలం స్వరూపు జ్ఞానం గురించి వేదంలో చెప్పలేదు. జీవిత విధానం గురించి ఎలా జీవించాలి, ఈ ప్రకృతి గుణాలు ఎలా తగ్గించుకోవాలి అనేటువంటి చాలా విషయాలు వేదాల్లో చెప్పబడదు. వేదం అనే శబ్దానికి జ్ఞానం అని. జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం కాదు, విషయ జ్ఞానం కాదు, స్వరూప జ్ఞానం. అంటే మిథ్యా జ్ఞానం కాదు, సత్య జ్ఞానం. అంటే ఇక్కడ భగవాన్ మౌనం గురించి చెప్తున్నారు. అది ఇక్కడ ఎక్కువ రాశారు. కొన్ని సంవత్సరాల తరబడి సంభాషించడం తెలియని విషయం మౌన వలక క్షణంలో తెలుస్తున్నారు. అయితే ఆ మౌనం ఏమని కాస్త మౌనం కాదు, నోరు మూసి కూర్చోవడం మౌనం కాదు. అది లేకపోతే మనం ఎలా మౌనంగా కూర్చుంటే మామూలుగా వాక్ మౌనం కూడా ట్రూ సైలెన్స్కి దారి చేస్తున్నాడు. భగవాన్ మౌనం గురించి ఏమని చెప్పారంటే, అవసరమైనప్పుడు మాట్లాడను, అవసరం లేనప్పుడు మాట్లాడకండి, అది కూడా మౌనం. మౌనం అంటే కేవలం నోరు మూసి కూర్చోవడమే కాదు, మీకు నచ్చేటి ఉంటే మాట్లాడను, మీకేం అవసరం లేదనుకోండి ఏం మాట్లాడొద్దు, అంటే మీ ఈగోని ఫీడ్ చేయడానికి ఏం మాట్లాడొద్దు అని. అంటే దేహాభిమానం పెరగటానికి మాట్లాడద్దు, మీకు ఏదైనా అవసరం అనుకుంటే మాట్లాడండి, అంటే మీ దేహాభిమానాన్ని పెంచుకోవడానికి, మీ వ్యక్తి భావాన్ని పెంచుకోవడానికి, ఆ పర్సనల్ అయిన పెంచుకోవడానికి మటుకు మాట్లాడకండి. అంటే సర్వసాధారణంగా మనసును గ్లోరిఫై చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఆ వ్యక్తి భావాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి చూస్తారు, తర్వాత ఈగో సెన్స్కి ఫీడ్ చేయడానికి చూస్తారు. అది తగ్గించుకుని నచ్చిట్ ఉన్నప్పుడు మాట్లాడిపోవటం, అలా మాట ఎందుకు వస్తుంది మాకు? ఇక మౌనంగా ఉండమని రాశారు, దయచేసి మౌనంగా ఉండమని. అసలు మాట అనేది ఎందుకు వస్తుంది? నాకు మాట వస్తుంది ఎందుకు వస్తుంది? నేను మీతో అవసరం ఉండి మాట్లాడుతున్నాను, అవసరం లేకుండా మాట్లాడుతున్నాను. అవసరం అయితే మాట్లాడండి, అవసరం లేకపోతే మాట్లాడకండి, అది కూడా మౌనంతో సమానం. ఇట్ ఈక్వల్ టు సైలెన్స్. గాంధీ గారు ప్రతి సోమవారం కూడా బాబూజీ మౌనంగా ఉండేవారు. అయితే మౌనంగా ఉండేవాళ్ళు చాలామంది లెటర్స్ రాసిస్తారు, ఎవరైనా ముఖ్యమంత్రి వస్తే ఏదైనా కాగితం మీద రాసిచ్చే అలవాటు ఉంది కొంతమందికి. ఇప్పుడు నా ప్రారంభంలో మౌనం అలవాట్లేదు, నేను కూడా కొంతకాలం వారానికి ఒక రోజు మౌనం ఉందని మొదలుపెట్టాం. ఎప్పుడు రాని వాళ్ళు, ఎక్కడో కలకత్తాలో ఉన్నవాళ్ళు, మెడ్రాస్లో ఉన్నవాళ్ళు రావటం మొదలుపెట్టారు. సరిగ్గా నా మౌనం ఒక రోజున వాళ్ళు ఎప్పుడు రెండేళ్ళకి మూడేళ్ళకి కానీ జిన్నూరు రారు వాళ్ళు. వాళ్ళతోటి మేము మౌనంగా ఉన్నామంటే బాగుంటుందని మౌనాన్ని బ్రేక్ చేసేవాళ్ళం. అలా మన దేహ ప్రారంభానికి సైలెన్స్ లేదని ఊరుకున్నాం. మాకు మరి టాకింగ్ ఎక్కువ, సైలెన్స్ తక్కువ. ఇక్కడ అందరూ సైలెన్స్ నిశ్శబ్దంగా ఉండమని చెబుతున్నారు. ఇక్కడ మంచిది అసలు నీకు సైలెన్స్ అంటే మా బ్రహ్మమ్మకు మరొక పేరు, ట్రూ సైలెన్స్, లాయల్ సైలెన్స్, అబ్సల్యూట్ సైలెన్స్. దానికి అక్కడ నీకు అబ్సల్యూట్ సైలెన్స్ ఎప్పుడు వస్తుందంటే బ్రహ్మ అనుభవం వచ్చిన తర్వాత వస్తుంది. నీకు బ్రాహ్మీ స్థితి కలిగాక మాత్రమే అబ్సల్యూట్ సైలెన్స్ వస్తుంది. అంటే ఆ అబ్సల్యూట్ సైలెన్స్లో ఉండగానే అది మెసేజ్ వస్తుంది. మౌనం మహాశక్తివంతమైనది. అంటే మీ హృదయ గుహలో మనసు అణిగిపోయి ఉన్నప్పుడు, అంటే నో మైండ్ స్టేట్ పొందినప్పుడు మీరు, మీ మౌనానికి శక్తి ఉంటుంది. కానీ మామూలుగా నోరు మూసి కూర్చుంటే సరిపోదు. అంటే మీ మనసు హృదయంలో ఉండాలి, మీ నాలుక కూడా హృదయంలో ఉండాలి. మన నాలుకలో హృదయం ఉంటుంది, హృదయంలో నాలుక ఉండాలి, హృదయంలో మైండ్ ఉండాలి, అప్పుడు సైలెన్స్ ప్రారంభమవుతుంది. అంటే నీకు బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడు అది ట్రూ సైలెన్స్ అని. ఆ సైలెన్స్లో నువ్వు ఉన్నప్పుడే ఎక్కడికి తలంపులు వెళ్ళవో, ఎక్కడికి ఆలోచనలు వెళ్ళవో, ఎక్కడికి సంకల్పాలు వెళ్ళవో, ఆ సైలెన్స్లో మీకు నిస్సంకల్ప స్థితి వస్తుంది. అక్కడ సంకల్పాలు ఏమి ఉండవు. ఆ నిస్సంకల్ప స్థితిలో మీరు ఉన్నప్పుడే మౌనం ఇతరులకు బోధిస్తుంది. అందుకని బలవంతాలు మన నోరు మూసి కూర్చుంటే అది ఉరికి అది ట్రూ సైలెన్స్కి సహకారం అవ్వచ్చాం. కానీ అదే మెసేజ్ ఇవ్వలేదు. అయితే ఇక్కడ మనం టెండెన్సీస్ నుంచి విడుదల అవ్వటం చాలా ముఖ్యం. ఇందులో ప్రతి వాడు స్కానింగ్, బాడీని స్కానింగ్ చేసుకున్నట్టే. బాడీని స్కానింగ్ ఎందుకు చేస్తారంటే రోగం ఎక్కడ ఉంది బాడీలో. ప్రతి వాడు తన మైండ్ని కూడా వాడు స్కానింగ్ చేసుకోవాలి. అందులో ఉన్న టెండెన్సీస్ ఏమిటి, అందులో ఉన్న సంస్కారాలు ఏమిటి, అవి ఏ మనిషికి ఆ మనిషి జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ నీకు పలానా రోగం ఉందని చెప్పి పంపిస్తే చాలు, ఆ రోగాన్ని తగ్గించాలి వాడు డాక్టర్. అలాగే గురువు అంటే ఏంటంటే నీకు పలానా టెండెన్సీ ఉందని చెప్పి పంపిస్తే ఆ టెండెన్సీని వీకెన్ చేయాలి, బలజనం చేయాలి. ఆ టెండెన్సీస్ బలజనం అవ్వాలంటే గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. స్వప్రయత్నం, కళ పరిపక్వం, ఈశ్వర కటాక్షం, ఈ మూడే కలిసి రావాలి. ఒకటి మన ఎఫర్ట్ ఇది మైండ్ ఉందని చెప్పి ఎఫర్ట్ చేయలేకుండా ఉండలేము, ఎఫర్ట్ చేయకుండా ఉండలేము. మైండ్ లేనప్పుడు ఎఫర్ట్ చేయలేము. ఎఫర్ట్ చేసేది మైండ్. ఆ మనసు ఉన్నప్పుడు మనం ఎఫర్ట్ చేయకుండా ఉండలేము. మరి ఊరకుండా అంటే ఉండలేము. ఆవిడకే ఒట్టి మాటలేదు. మైండ్ ఉన్నప్పుడు ఊరక ఎలా ఉంటాం, ఊరక ఉండలేము. మైండ్ ఉన్నప్పుడు ఎఫర్ట్ చేయాలి తప్పదు. మైండ్ లేనప్పుడు ఎఫర్ట్ తోటి సంబంధం లేదు, ఎఫర్ట్ తోటి సంబంధం లేదు. మీరు ఊరకండి అంటే అర్థం, మీరు ఎలా ఉన్నారో అలా ఉండను. మనం దేహంగా ఉన్నాం, మనసుగా ఉన్నాం, అహంకారంగా ఉన్నాం. అప్పుడు ఊరక ఎలా ఉంటాం, ఉండలేము. ఊరకు ఉండలేము. అలాగే అంటే మీరు ఏదిగా ఉన్నారో అదిగా ఉంటేనే మీరు ఊరకు ఉండగలరు. అంచేది మనం ఇక్కడ మౌనం గురించి చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల తరబడి మాట్లాడటం కంటే అంటే నీకు వస్తువు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు సంవత్సరాల తరబడి మాట్లాడటం కంటే మౌనం వల్ల ఒక క్షణంలో తెలుస్తున్నాను. ఈ రైటింగ్స్ కంటే, స్పీచెస్ కంటే అనేక ప్రసంగాలు మీరు వినొచ్చు, అనేక గ్రంథాలు చదవచ్చు. అంత మాత్రం చేత మీకు మీ మాటకు ప్రభావం రాదు. మీ మాటకు ప్రభావం ఎలా వస్తుందంటే మీరు సైలెన్స్లో ఉన్నప్పుడే, అంటే మీ మనసు అంతర్ముఖమైనప్పుడే మీ మాటకు ప్రభావం వస్తుంది. మీకు ఆల్బర్ట్ గురించి చెబుతున్నాను చాలాసార్లు, ఆయనిస్టన్ గురించి. మీకున్న చదువు, మీకున్న ధనము, మీకున్న గౌరవం, ఇవన్నీ కలిపేసి మీరు బ్రాంచ్లోంచి బయటకు రాగలరా? అంటే లోకవాసంలోంచి మీరు బయటికి రాగలరు? ఇవన్నీ కనిపించిన లోకవాసంలోంచి కానీ, దేహవాసంలోంచి కానీ మీరు బయటికి రాగలరా? రాలేరు. దానికి కొంత మీరు ఎఫర్ట్ చేయాలి, దాని రిప్యుటేషన్ తగ్గించాలి. సంసారం ప్రకృతి అన్న ఒకటే, ఈ రెండు పర్యాయ పదాలు. ఈ ప్రకృతిని దాటాలంటే సంసారమే, అంటే రిప్యుటేషన్ తగ్గి టెండెన్సీ రిప్యుటేషన్ తగ్గిస్తే అది వీకెన్ అవుతున్నాం. దాని రిప్యుటేషన్ పెంచడం సంసారాలు. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒకరు అడిగారు, ఏమంటే పూర్వం రామాయణం చాలామంది రాశారు, పూర్వం రామాయణం చాలామంది రాశారు, మళ్ళీ మీరు ఈ రామాయణ కల్పవృక్షాన్ని మళ్ళీ ఎందుకు రాయాలి? పూర్వం రాసిన చాలా ఉన్నాయి కదా, మళ్ళీ మీరు కొత్తగా ఎందుకు రాయాలి? అవి అడిగిన వాడికి ఏమని చెప్పానంటే సమాధానమేనా, నువ్వు సంసారం ఒక్కరోజు చేసుకుంటున్నావు, రోజు చేసుకుంటున్నావు, ఒకరోజు చేసుకుంటే సరిపోతుంది కదా రోజు ఎందుకు సంవత్సరాలు. అలాగే నేను పూర్వం అనేక మంది రాసిన నేను రాస్తున్నాను, అది పూర్వం అనేక మంది రాసిన వాళ్ళు ఉన్నా నువ్వు సంసారం ఎందుకు రోజు చేసుకుంటున్నావు, అందుకే నేను ఈ రామాయణం కూడా పూర్వం అనేక మంది రాసిన నేను కూడా రాసాను. సంసారం అంటే రిపిటేషన్, అంతకంటే ఏమి లేదని చెప్పాడు విశ్వనాథ సత్యనారాయణ. ఒక సభలో చెప్పిన మీట్, ఒక సభలో చెప్పిన సమాధానం విజయవాడ. అయితే సైలెన్స్ వల్ల నీకు, మౌనం వల్ల నీకు మాటలతో సంబంధం లేకుండా మౌనం వల్ల నీకు లోపల విషయం నీకు ఎరుకులోకి వస్తుంది గురువు యొక్క మౌనం వల్ల. అయితే దక్షిణామూర్తిని మన వాళ్ళు చాలామంది ఉదాహరణగా చెప్తారు. మన హైమ కూడా ఎక్కువ దక్షిణామూర్తి పేరు వినిపిస్తూ ఉంటుంది, హైమను ఇవ్వటం ఉంటారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వాళ్ళు వాళ్ళు పండితులు, వాళ్ళు ఎవళ్ళు, వాళ్ళు సనత్కుమారుడు, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు పెద్దవాళ్ళు. ఏంటి వాళ్ళు దక్షిణామూర్తితో సమానమైన వాళ్ళు, అంత పెద్ద పండితుల్ని ఏంటి చాలా మెచ్యూరిటీ, మెచ్యూ బ్రెయిన్లో మెచ్యూరిటీ ఉంది, బ్యాలెన్స్ ఉంది. వాళ్ళకి జ్ఞానం ఇవ్వటం కష్టం ఏముంది, అది రిఫైన్ సోల్స్కి. ఇక్కడ బ్రెయిన్లో మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి, ఈ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళకి జ్ఞానం ఇవ్వటం తేలిక. ఈ దక్షిణామూర్తి సనత్ కుమారుడికి, సనత్సు జాతికి జ్ఞానం ఇవ్వటం పెద్ద కష్టం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు డిజర్వ్ అయి ఉన్నారు, వాళ్ళు డిజర్వ్ అయి ఉన్నారు. డిజర్వ్ కాని వాళ్ళని డిజర్వ్ చేయటం చాలా కష్టం. అటువంటి వాళ్ళని డిజర్వ్ కాని వాళ్ళని డిజర్వ్ చేసి వాళ్ళకి మెచ్యూరిటీ తీసుకొచ్చి జ్ఞానం ఇచ్చిన వాళ్ళు, అంటే రామకృష్ణ పరమహంస జీవితంలో మీకు అలా చాలామంది కనిపిస్తుంది. తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు, తాగుడు వాళ్ళకి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి వాళ్ళందరిని పరిశీలించి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, రోజువారి ప్రవర్తన అలా చూసి వాళ్ళని హ్యాబిట్స్ నుంచి విడుదల చేసిన వాడు రామకృష్ణుడు. అంటే అది ఇక్కడ మనకి బుద్ధుడికి తేడా ఉంది. మనం మోక్షం అంటాం అజ్ఞానంలోంచి విడుదల, బుద్ధుడు చెప్పింది నిర్వాణం అని. నిర్వాణం అంటే ఈ టెండెన్సీస్ నుంచి విడుదల పొందాలి. అంటే నీ హృదయంలో ఇప్పుడు దాపలకి బుడ్డులో దీపం, బుడ్డులో కిరసనాలు ఉంటే అది దీపం వెలుగుతూ ఉంటుంది. కిరసనాలు తీసే, కిరసనాలు అయిపోతే దీపం ఆడిపోతుంది. అలాగే నీకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే నీ హృదయం ఖాళీ అయినప్పుడు జ్ఞానం వస్తుంది. ఎవరికైతే హృదయం ఖాళీ అవ్వలేదు వాడికి జ్ఞానం రాదని, ఎవరికైతే శాస్త్రవాసనలు, లోకవాసనలు, ఈ దేహవాసనలతో ఎవరికైతే హృదయం నిండు, హృదయం నిండుగా ఉన్నాయి, నింపు హృదయంలో నిండా ఉన్నాయి, వాడికి జ్ఞానం రాదు. ఎవడు హృదయం అయితే ఖాళీ అయిందో వాడికి మాత్రమే జ్ఞానాన్ని కలగడు. అంటే నీ టెండెన్సీస్, ఒక టెండెన్సీ ఉన్న రీబర్త్ వస్తున్నాను, నాకు రీబర్త్ వస్తుందా రాదా, నాకు పునర్జన్మ వస్తుందా రాదా, నీకు అవసరం ఉందా లేదా. అంటే ఈ హ్యాబిట్స్కి ఇదొక వెహికల్, ఇది ఇది మ్యాటర్, శరీరం అనేది ఒక మ్యాటర్. మీకు ఎవరికైనా సినిమా చూడాలని అనుకోండి, ఆ కోరిక మైండ్లో వస్తుంది కానీ బాడీలో రాదు. ఆ మైండ్లో వచ్చిన కోరిక మీకు నెరవేరాలంటే బాడీ ఉండాలి, మ్యాటర్ ఉండాలి. అంటే మీ మైండ్లో కనుక టెండెన్సీస్ ఉంటే ఒక టెండెన్సీ మిగిలిపోయిన రీబర్త్ వస్తుంది, ఒక వాసన మిగిలిపోయిన రీబర్త్ వస్తుంది. అంటే మనకి రీబర్త్ వస్తుందా లేదా అని మనకే తెలుస్తూ ఉంటుంది. మనందరికీ ఏదో చనిపోయే రోజు వస్తుంది, డిటర్మైండ్ అది అయిపోయింది. విత్ బర్త్ డెత్ ఆల్సో ఇస్ బోర్న్. మీరు చనిపోయే రోజున గుర్తుపెట్టుకోండి, ఇది కొండ గుర్తు చెబుతున్నాను. మీరు నూటికి నూరుపాళ్ళు శాంతిగా ప్రాణం పోయే టైంలో, నూటికి నూరుపాళ్ళు శాంతిగా, నూటికి నూరుపాళ్ళు సుఖంగా ఉండగలిగితే మీకు రీబర్త్ లేదు. అయితే మీరు ఉండగలరా, అటాచ్మెంట్స్ ఉంటే ఉండలేదు. అటాచ్మెంట్స్ ఉంటే మనం ఉండలేం. అంటే డిటాచ్డ్గా ఉంటే, మైండ్ కంప్లీట్గా డిటాచ్డ్గా ఉంటే మీరు చనిపోయే రోజున ఏదో బాడీకి ఏదో రోజున డెత్ వస్తుంది, కనీసం ఆ రోజునైనా మీరు 100% పీస్గా ఉండగలిగితే, శాంతిగా ఉండగలిగితే మీకు తిరిగి బాడీకి రావాల్సిన అవసరం లేదు. అంటే మ్యాటర్తో మీకు పని లేదు, మ్యాటర్తో ఇంకా పని లేదు. అని చెప్పిన తర్వాత ఆత్మవిశ్వాసం, మీకు కూడా మీ మీద ఎక్కువ విశ్వాసం ఉండాలి. దేర్ ఈజ్ ఈశ్వర, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం మీ మీద మీకు విశ్వాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం మీకు కూడా ఉండాలి. చంద్రబాబు నాయుడికి అధికారం ఏమి లేనప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ వాడి చల్లని రూపాయి, వాడి చల్లని రూపాయి, ఇంకా రూపాయి మారదను. ఆడి చల్లని రూపాయి, చల్లని రూపాయి, చల్లని రూపాయి అనేవారు. అప్పుడు వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏం పోగొట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు మరి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అలాగే మీరు మీరు చేసే సాధనలో మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం, ఆత్మవిశ్వాసం మీ మీద మీకు నమ్మకం ఉండాలి. స్వామీజీ అనేవారు, దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు నాస్తికులు కాదు, మీ మీద మీకు నమ్మకం లేకపోతే మీరు నాస్తికులను. అంటే మీరు చేసే పని మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ ఎవాల్వ్ అవ్వాలి, స్పిరిచువల్గా ఎవాల్వ్ అవ్వాలి అనేటువంటి మీకు మీకు ఆకాంక్ష తీవ్రంగా, ముముక్షత్వం తీవ్రంగా ఉండాలి, జిజ్ఞాస తీవ్రంగా ఉండాలని. ఆ జిజ్ఞాస తీవ్రంగా ఉంటేనే జిజ్ఞాస కూడా ముముక్షత్వం కూడా తీరుగ్గా రావు. ఇది ఆచార్యులు వారు చెప్పారు, పూర్వ జన్మలు అనేక జన్మల్లో నువ్వు పుణ్యం ఏదో పుణ్యం పుణ్యకార్యాలు చేసి ఉండాలి, కొన్ని మంచి పనులు చేసి ఉండాలి, సమాజానికి ఏదో ఉపయోగపడి ఉండాలి. నువ్వు ఒక అంటే స్వార్థంతో చేసే మనిషి స్వార్థంతో ఎక్కువ చేస్తాడు. సెల్ఫ్లెస్ వర్క్ చేసిన వాళ్ళకి కానీ ఇందులో ఫిట్ కాడను. అంటే సెల్ఫ్లెస్ వర్క్ ఎవడైతే చేస్తున్నాడో వాడికే జిజ్ఞాస వస్తున్న, ముముక్షత్వం వస్తున్న. కానీ నిరంతరం స్వార్థంతో కూడిన పని చేసిన వాడికి ఈ ముముక్షత్వం జిజ్ఞాస రానే రాదు అసలు. అంటే వాడు డిజర్వ్ కాడాడు. అంటే మనం డిజర్వ్ కాకపోతే ఎంతవరకు డిజర్వ్ అయ్యా అంతవరకు వస్తున్నాం, కానీ మనం డిజర్వ్ కాకపోతే రాదు అది. ఏదైనా సరే ఏదైనా సరే మనకు యోగ్యతను బట్టి అర్హతను బట్టి ఏదైనా వస్తున్నా, కానీ మనకు యోగ్యత లేకపోతే అర్హత లేకపోతే ఏది రాదు. గ్రేస్ కూడా అంతే, గ్రేస్ కూడా అంతే. యోగ్యత ఉంటేనే అర్హత ఉంటేనే అది వస్తుంది, కానీ లేకపోతే గ్రేస్ కూడా రాదు. ఇక్కడ మౌనం గురించి ఎక్కువ రాశారు కాబట్టి, అంటే నువ్వు కనుక మౌనంలో ఉంటే, నువ్వు కనుక బ్రాహ్మణిస్థితి ఉంటే అది ఒక క్షణంలో తెలుస్తున్నారు ఇతరులకు, ఇతరులకు తెలియబడుతున్నారు. అలాగే ఢిల్లీ కాంగ్రెస్ జరిగినప్పుడు ఒక సైంటిస్ట్ వచ్చాడు. ఈ సైంటిస్టులు సేజెస్ ఒకళ్ళు, వాళ్ళేం స్వార్థ పనులు కాదు. ఇప్పుడు గ్రేటెస్ట్ సైంటిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ పెనిసిలిన్ ఇంజెక్షన్ ఉంది, వాడు ఇంగ్లాండ్లో సైంటిస్ట్ కనిపెట్టాడు, వాడేం బాగుపడలేదు, వాడు మామూలుగా ఉన్నాడు. ఇండస్ట్రీస్ పెట్టుకుని ఆ ఫార్ములా తీసుకుని ఇంజెక్షన్ చేసుకుని అమ్ముకుని వాళ్ళు అందరూ కోటీశ్వర్లు అయ్యారు. కానీ ఆ సైంటిస్ట్ కూడా సేజ్ అంటాడే, వాడు మామూలుగా ఉన్నాడు. ఆ పెనిసిలిన్ ఇంజెక్షన్ కనిపెట్టక ముందు ఎలా ఉన్నాడు, కనిపెట్టాక ఎలా ఉన్నాడు. అలాగే వాళ్ళు సైంటిస్టులు కూడా సేజెస్ లాంటి వాళ్ళు, అంటే వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎక్స్పెక్టేషన్ ఉంటే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అంటే పని చేయటమే, అంటే వర్క్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మనకు ఫలితం రావాలి, ప్రతిదానికి ఫలితం రావాలి. మనకి ఆ రిజల్ట్ని ఎంజాయ్ చేస్తాం, వాళ్ళకి అలా వర్కే ఎంజాయ్ చేస్తారు. మనకు పని చేసేటప్పుడు కూడా పనికంటే రిజల్ట్ మీద ఎక్కువ మనసు ఉంటుంది, అలా కాదు. వాళ్ళు వర్క్ చేసేటప్పుడే వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, రిజల్ట్ రావచ్చు రాకూడదు. కొన్ని 100 కోట్లు తగిలిపోయినా అలా రీసెర్చర్ అలా క్వైట్గా కూల్గా ఉండగలరు. అంటే అక్కడ డెడికేషన్ ఉంది. కేవలం ఈ ధనమే ముఖ్యమైన వాడికి, ధనమే ముఖ్యం, లోకమే ముఖ్యం, ఈ గౌరవాలే ముఖ్యం అనుకునేవాడు ఎవడు సైంటిస్ట్ అవ్వలేడు, చేజ్ అవ్వలేడు. ఈ కీర్తికాంక్ష కూడా చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ రాజకీయ నాయకులు కీర్తికాంక్ష అవసరమే, కానీ డివోటీస్కి ఎవరికి అవసరం లేదు. అవసరం లేదు. మీరు ఏదైనా పని చేస్తే అందరికీ తెలియాలని ఒక పొలిటీషియన్ అనుకోవచ్చు, కానీ డివోటీకి అవసరం లేదు. మీరు కామ్గా చేయొచ్చు, కూల్గా చేయొచ్చు, క్వైట్గా చేయొచ్చు. అంటే ఎవడైతే గుర్తింపులు కోరుతున్నాడో వాడికి రియలైజేషన్ రాదు. అంటే గుర్తింపులు కోరే వాళ్ళందరికీ అదర్స్ ఉన్నారు, ఇతరులు ఉన్నారు, దానివల్ల ఈగో సెన్స్ పెరుగుతున్నాను. నేను ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ గురించి చెబుతున్నాను, ఓ చిన్న ఉదాహరణ అది. ఆ ఢిల్లీ కాంగ్రెస్ సైంటిస్టు, ఢిల్లీలోనే కాంగ్రెస్ జరిగింది, అది సైన్స్ కాంగ్రెస్ అంటారు దాన్ని. అంటే సైన్స్ కాంగ్రెస్ అంటే సమూహం అని అర్థం, కేవలం ఒక పార్టీ కాదు అది. కాంగ్రెస్ అంటే సమూహము అని అర్థం. అంటే సైన్స్ కాంగ్రెస్ అంటే సైంటిస్టులు అందరూ చేరిన గుంపు అది. ఆ ఢిల్లీలో జరిగింది. అందులో సైంటిస్టు భగవాన్ పేరు విన్నాడు, సౌత్ ఇండియాలో ఉన్నాడని వచ్చాడని. మీరు కాఫీ పుచ్చుకుంటారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం మాట్లాడలేదు భగవాన్, ఏం మాట్లాడలేదు అని చోటు. మీరు ఏ కంట్రీ నుంచి వచ్చారు ఇక్కడికి ఇండియాని? ఏం మాట్లాడలేదు. భార్య మౌనంగా ఉన్నాడు, ఈయన కూడా మౌనంగా ఉన్నాడు. సైంటిస్ట్ కూడా ఏం మాట్లాడలేదు. ఆయన అందరూ నేను పలానా దేశాల నుంచి వచ్చాను, ఐఎమ్ సో అండ్ సో అని ఏం మాట్లాడలేదు. ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. అది మౌనం అంటే మహాశక్తివంతమైనది అని ఇక్కడ రాశారు కదా, ఉదాహరణలు చెప్తున్నాను. మౌనం కూడా మాట్లాడుతుంది అంటే మౌనం కూడా మాట్లాడుతుంది. ఆ మౌనం కూడా మాట్లాడుతుంది కాబట్టి అది శక్తివంతమైనది. అంటే మాట కంటే మౌనానికి శక్తి ఉంది. అంటే సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచెస్ సిల్వర్. భగవాన్ అక్కడ మాట్లాడలేదు, నో టాక్. భగవాన్ మాట్లాడటం లేదు, సైంటిస్ట్ మాట్లాడటం లేదు. అయితే వీడు నాస్తికుడు. వీడు ఎవడు? వీడు ఈ సైంటిస్ట్ నాస్తికుడు. నాస్తికుడు అంటే అర్థం ఏంటంటే వేదంలో చెప్పిన ప్రమాణాన్ని ఎవడైతే అంగీకరించారో వాళ్ళు హిందువులు నాస్తికుడు అంటారు. అయితే వాడు చెప్పిన నాస్తికత్వం ఎటువంటిది అంటే ఈ దేహం చనిపోతుంది, ఈ దేహాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో ఖాళీ చేస్తారు. అయితే దేహగతమైన జీవితం అక్కడ ముగిసిపోయింది, కానీ జీవితం లైఫ్ ముగిసిపోయింది. అని దేహాన్ని ఖాళీ చేశారు. ఆ దేహానికి సంబంధించిన జీవితం అక్కడతో శ్మశానంతో ముగిసిపోయింది. ఆ దేహంలో ఉన్న జీవితం కూడా, లైఫ్ కూడా ముగిసిపోతుంది, కంటిన్యూ అవుతుంది అని. అది ఈ సైంటిస్ట్ ఎటువంటి వాడంటే ఆ దేహాన్ని శ్మశానంలో ఖాళీ చేస్తారు, బరణ చేస్తారు. బరం చేసిన తర్వాత దేహంతో పాటు లైఫ్ కూడా అక్కడితో ముగిసిపోతుందని సైంటిస్ట్ అభిప్రాయం. తర్వాత ఏముండదు అన్న, అంటే లైఫ్ కూడా ఆగిపోతున్నాను. అంటే మనవాళ్ళు ఏం చెబుతారంటే దేహం అక్కడితో ముగిసిపోయినా లైఫ్ కంటిన్యూ అవుతున్నాను. ఇక్కడ ఈ మాటలు లేవు, మాటలు లేవు. మౌనంగానే కూర్చున్నారు. ఇక మౌనం దయచేసి మౌనంగా ఉండవాలన్నాడు. ఇక ఎక్కడ బోర్డు చూసినా సైలెన్స్గా ఉండమనే. మన నోరు సైలెన్స్గా ఉంటే సరిపోదు, మైండ్ కూడా సైలెంట్గా ఉండాలి. అంటే మైండ్ సైలెంట్గా ఉంటేనే దానికి అది హృదయంలోకి ప్రవేశించగలదు, అంతర్ముఖం అవ్వగలుగుతాం. ఇదే కదా భగవాన్ చెప్పారు, నేను అని తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో చూడు, నువ్వు చూడది. నేను అనే తలంపు నీకు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో చూడు. ఆ ప్లేస్ నువ్వు చూడగలిగితే మైండ్ వెళ్ళి అక్కడ లయం అయిపోతుంది. మైండ్ వెళ్ళి అక్కడ లయం అయిపోతుంది అంటే మనస్సు అణిగొండటం వేరు, మనస్సు నాశనం అవటం వేరు. మనస్సు అణిగి ఉండటం వేరు, మనస్సు నాశనం అవటం వేరు. అంటే మన బ్రెయిన్లో మైండ్ ఎలా ఉందో అలా లోపల హార్ట్లో కనుక మైండ్ అలా ఎక్కువ కాలం ఉండగలిగితే మనం నాశనం అవుతున్నాం. దాన్ని ఫీడ్ చేయటం మానేయాలి. ఫీడ్ చేయటం మానేస్తే మనం నాశనం అవుతున్నాం. మొన్న బ్రెజిల్ నుంచి సైంట్ వచ్చారు, బహుశా బ్రెజిల్ ఏమైంది, బ్రెజిల్లే కదా. ఆయన సైంట్ వచ్చారు. ఆయన అన్న ప్రశ్న అడిగారు, మైండ్ మన కానప్పుడు అది క్లీన్గా ఉండాలని, నీట్గా ఉండాలని ఎందుకు ఆ గొడవ మనకెందుకను? అదే ప్రమాదమైన వేదాంతం. అందులో అనుష్ఠాన వేదాంతం లేదు. ఈ పుస్తకాలు కూడా చాలా ప్రమాదమే. మీరు ఎక్కడ చదివారన్నాను, ఏదో చెప్పాడు ఉపనిషత్తు చదువు. మైండ్ మీరు కానప్పుడు అది నీట్గా ఉండాలని, క్లీన్గా ఉండాలని, దాన్ని పరిశుద్ధం చేయాలని మాటలన్నీ చెప్పడం ఎంతగానో అది ప్రశ్న. మొత్తం మీద 12 ప్రశ్నలు అడిగారు, 12 ప్రశ్నలు రికార్డ్ చేసుకున్నారు ఆయన. అందులో ఒక ప్రశ్న అయితే నేనేమని చెప్పానంటే, ఆయన చోటి పుస్తకంలో మాట వదిలేయండి, ఈ పుస్తకాల్లో మాటలు వదిలేయండి, పుస్తకాలు అంటే గ్రంథులే. అసలు పుస్తకంలో మైండ్ మీరు కాదని చెప్పారు, కానీ మీరు మైండ్ తోటి తాదాత్యం పొందుతున్నారా లేదా? తాదాత్యం పొందుతున్నారు, అందుకే నీట్గా చేయమంటున్నారు. అది మైండ్ లేని, మైండ్ లేని మాట అనేది తత్వం. అది ఏంటది తత్వం? కానీ మీరు మైండ్ తోటి తాదాత్యం పొందుతున్నారా లేదా? తాదాత్యం పొందుతున్నారు. ఈ దేహంతో ఎలాగైతే, ఈ దేహం నాదని మీరు ఎలా అనుకుంటున్నారో, మైండ్ నాదని మీరు అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నాను. అందుకే దాన్ని పరిశుద్ధం చేయాలంటున్నారు. మీకు అసలు మనస్సు లేని అమానసిక స్థితిని పొందితే దాన్ని ఏం పరిశుద్ధం చేయక్కర్లేదు. అయితే దాన్ని పరిశుద్ధం చేయకుండా అమానసిక స్థితి పొందదు. అయితే మైండ్ నీతిగా ఉంచమని స్క్రిప్చర్లు ఎందుకు చెప్పారంటే, అది పరిశుద్ధం కాకపోతే అది మా ఇడ్డు తప్పి రావదు. అంచేది మీరు పుస్తకాల్లో చదివిన మాటలు ఇమిటేట్ చేయకండి. ఇక్కడ అసలు యూఆర్ నైదర్ దిస్ బాడీ నార్ దిస్ మైండ్ ఇమ్మోర్టల్ సెల్ఫ్ యూఆర్ ఇమ్మోర్టల్ ట్రూత్ ఈజ్ యూఆర్ అని పుస్తకాల్లో చెబుతాను. అయితే పుస్తకాలు కాదు ఇక్కడ కావాల్సిన, మీకు దేహంతో మైండ్ తోటి ప్రాధాప్యం ఉండాలి, ఉంది. మరి ఉన్నప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ని దృష్టిలో పెట్టుకోవాలి, కానీ ఫిక్షన్ ఇమాజినేషన్ వద్దు. మనకు గ్రౌండ్ రియాలిటీస్ దగ్గరగా ఉండాలి. గ్రౌండ్ రియాలిటీస్కి ఎవడైతే దగ్గరగా ఉండాడో వాడు అట్టగా ఫెయిల్ అవుతాడు లైఫ్లో. భౌతికంగానే ఫెయిల్ అవుతాడు, స్పిరిచువల్గా కూడా ఫెయిల్ అవుతాడు. మెటీరియల్గా ఫెయిల్ అవుతాడు, స్పిరిచువల్గా ఫెయిల్ అవుతాడు. గ్రౌండ్ రియాలిటీస్కి మనం దగ్గరగా ఉండాలి. ఈ స్వామీజీ ఏమన్నారంటే, పుస్తకాలు మాట వదిలేయండి, మీకు మైండ్ తోటి తాదాప్యం ఉందా లేదా? ఉందని చెప్పారు. మరి మైండ్ లేదని చెప్పినప్పుడు పుస్తకంలో మీకు ఎందుకు మరి మైండ్ తోటి తాదాప్యం వస్తుంది? అది తత్వం. అది పుస్తకంలో చెప్పింది తత్వం. అది కానీ మీకు ప్రాక్టికల్గా మైండ్ తోటి ఐడెంటిఫై ఉంది, మీకు నో మైండ్ స్టేట్ లేదు. నో మైండ్ స్టేట్కి వెళ్ళాలంటే మైండ్ క్లీన్ చేయాలి, దాన్ని పరిశుద్ధం చేయాలి. అది పుస్తకంలో చెప్పాడు. అందుకని నేను అది కాదు కదా, నేను అది కాదు, నేను మైండ్ నేను కాదన్నప్పుడు దాని గొడవ నాకెందుకు అన్నాడు ఈ స్వామి. మరి మీకు అది ఉందా, అనుభవం ఉందా? మైండ్ నేను కాదనే అనుభవం ఉందా? మీకు నో మైండ్ స్టేట్ పొందారా? లేదు, పొందలేదు. ఇది చిరకాల్సి గొడవ. ఏంటి, మీరు పుస్తకాలు చదివి ప్రమాదంలో పడి ఇటువంటి విషయాలు. అందుచేత మనం ఈ పుస్తకాలు చదివిన దానికంటే జ్ఞాని నోటంలో వచ్చిన మాట జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటే అది నీకు ఎక్స్పీరియన్స్లోకి తీసుకొస్తున్నాం. ఏంటి ఎక్స్పీరియన్స్? అంటే శృతి కూడా ఋషులే చెప్పారు. ఆయన ఆ మొక్కత జ్ఞాని మొక్కత అయినప్పుడు దానికి ప్రత్యేకత ఉంది. ఇప్పుడు రామకృష్ణుడు ఏమని చెప్పాడు, జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? ప్రతి మనిషి నేను నేను అంటాడు, నేను నేను అంటాడు. ఆ నేను నేను కాదని తెలుసుకోవడం జ్ఞానం. అయిపోయింది, ఇంకా సబ్జెక్ట్ అయిపోయింది. మీరు ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినా ఇక్కడ రావాల్సిందే. ఏదైతే నువ్వు నేను నేను అంటున్నావు, ఆ నేను నేను కాదని తెలుసుకోవడం జ్ఞానం అని ఎవరు బంకించారు చటర్జీకి చెప్పాడు. ఇది అంటే అయిపోయింది, అక్కడితో అయిపోయింది. కానీ అది నీకు అనుభవం ఉందా? ఈ నేను నువ్వు అనుకుంటున్నావా, నువ్వు అనుకుంటున్నావు లేదా? నువ్వే అనుకుంటున్నావు. ఎప్పుడు నీకు జ్ఞానం నేను నేను అనేది నేను కాదనే విషయం నీకు అనుభవంలోకి రావాలి, ఎక్స్పీరియన్స్లోకి రావాలి. ఎక్స్పీరియన్స్లోకి వచ్చినప్పుడు నీకు రియలైజేషన్ వస్తాం, కానీ లేకపోతే రాదు. మనకు తెలుసున్నా అక్కడ ఉంది, బ్రహ్మ తెలుసున్నా ఉందా, తెలియపోయినా ఉంది, తెలియపోయినా అక్కడ ఉంది. అయితే ఏమి లేదు, తెలిస్తే నువ్వు సుఖపడతావు, తెలియకపోతే దుఃఖం నేను వెంటాడుతూ ఉంటుంది. ఈ సేజెస్ చెప్పిన మాటలు ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు బుద్ధుడు కానివ్వండి, మరొకటి కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని దుఃఖం దుఃఖస్పరిచి లేని స్టేట్కి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశారు. సైంటిస్ట్ మన బాడీ కంఫర్ట్కి ఎలాగైతే కృషి చేస్తున్నాడో, నేను చెప్పాను కదా సైంటిస్టులు సేజెస్ ఒకటే. అలాగే నీ మైండ్ కంట్రోల్ చేయడానికి, నీ మైండ్ కంఫర్ట్ ఇవ్వడానికి, ఏంటి నీ మైండ్ నో మైండ్ స్టేట్కి తీసుకెళ్ళడానికి సేజ్ కృషి చేస్తున్నాడు. నేను అమెరికా ప్రెసిడెంట్ ఏడ్చాడు పబ్లిక్ మీటింగ్లో, 2 రోజులు అయింది అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఇట్ ఈస్ వెరీ అమెరికా ఈజ్ వెరీ నైస్ కంట్రీ ఆన్ దిస్ ప్లానెట్. ఈ ప్లానెట్లో గొప్ప కంట్రీ అమెరికా, కానీ అందరూ పాడైపోతున్నారు. ఇక మత్తు ఇంజక్షన్లు చేయించుకునే లేదా తాగేసి ఈ గన్న కాల్చడం, అందరూ తుపాకులు రోడ్ల మీద వచ్చి ఎవరి మీద కాకుండా ఆయన మీద కాల్ చేయటం, ఈ గన్న కల్చర్ అమెరికా అమెరికాలో ఉంది. అప్పుడు ఆడు ఇంటికి వెళ్ళి ఏడవలేదు, పబ్లిక్ మీటింగ్లు ఏడ్చాడు. అంటే అమెరికా లాంటి దేశం ప్రపంచంలో చాలా గ్రేట్ కంట్రీ, ఇట్ ఈస్ వెరీ నై, ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్ కంట్రీ ఆన్ దిస్ ప్లానెట్. మీకు విశాలమైన ప్రపంచంలో అమెరికా కంటే గ్రేట్ కంట్రీ లేదు, అక్కడ ఉన్న కాంపౌండ్స్ ఎక్కడ లేవు. ఆయన అక్కడ అందరూ మెంటల్ కలుపుతూ అందరికీ పాడైపోతాను. ఒకటి ఫిజికల్ కలుపుతారు, రెండు మెంటల్ కలుపుతారు. ఈ మెంటల్ కేసులు ఎక్కువ అమెరికాలో ఉన్నాయి. అందరూ మెంటల్ అయిపోతున్నారు. ఏంటి అందరూ మెంటల్ అయిపోతున్నారు, దానికి కారణాలు అనేక ఉండొచ్చు. ఏంటి ఈ మానసిక అనారోగ్యం అంతే, వీళ్ళే గన్స్ సంపాదించుకుని ఎవరి మీద కోపం ఉంటే అని పేల్చుకోవటం. అమెరికా అంతా కూడా ఈ రోజున గన్స్ మాయమైపోయింది, గన్ కల్చర్ అయింది. అంటే మెంటల్ కేసులు కూడా ఎక్కువైపోతున్నారు అమెరికాలో, మెంటల్ కేసులు. శారీరక ఆరోగ్యం అన్నా మానసిక ఆరోగ్యం, అంటే ఇండియాలో పూర్ కంట్రీ అనే, ఇండియాలో అంటే ఇప్పుడు పూర్ కంట్రీ అనకూడదులేండి, డెవలప్డ్ కంట్రీ అన్నారు, డెవలపింగ్ కంట్రీ అలా అనకూడదు, తప్పు అంటున్నారు లేండి. మీరు అందరూ భేదవాళ్ళు కాదు కదా, అభివృద్ధి పొందుతున్నారు. అందరూ భేదవాళ్ళు ఎలా అవుతారు, మీరు అభివృద్ధిలోకి వస్తున్నారు కదా, డెవలపింగ్ కంట్రీ. పూర్ కంట్రీ అనవద్దు అంటున్నారు, డెవలపింగ్ కంట్రీ. ఏంటంటే మీరు అందరూ అభివృద్ధిలోకి వచ్చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు కదా, అంటే డెవలపింగ్ కంట్రీ అన్నారు. అంటే ఇప్పుడు అమెరికాలో జరిగేది ఏంటంటే ఈ గన్స్ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు, ఆ ఇండస్ట్రీ పెరిగిపోతుంది. ఈ తుపాకులు, ఆ తుపాకులు వీళ్ళు కొనుక్కుని వాళ్ళు వీళ్ళు ఒకరిని ఒకరిని పేల్చుకుంటూ చనిపోతున్నారు, ఇది ఒకటి. తర్వాత మానసిక అనారోగ్యం ఎక్కువ వచ్చేస్తుంది ఇండియాలో. అక్కడ ఇండియాలో 10 మంది, అంటే అక్కడ 100 ఇండియాలో 10 మంది ఉన్నారనుకోండి, ఉదాహరణకి మానసిక అనారోగ్యం అంతలు మెంటల్ హెల్త్ లేని వాళ్ళు, అక్కడ 100 మంది ఉన్నారు అమెరికాలో. మెంటల్ హెల్త్ తగ్గిపోతుంది అమెరికాలో, అంచెల బాడీకి కంఫర్ట్ ఎంత ముఖ్యం, నీ జీవితంలో ఏదైనా సాధించాలంటే మైండ్ కంట్రోల్ కూడా అంతే ముఖ్యం. బాడీ కంఫర్ట్ అవసరం, కానీ మైండ్ కంట్రోల్ కూడా అంతే అవసరం. ఆ మైండ్ కంట్రోల్ లేకుండా ఈరోజున అమెరికా అయిపోతుంది, అంటే ఇలా పాడైపోతుంది కంట్రీ అని ఒక పబ్లిక్ మీటింగ్లో. ఈ గన్న కల్చర్ పెరిగిపోతుంది. ఈ గన్స్ మాడిపిందామంటే ఈ గన్స్ తయారు చేసేవాళ్ళు, ఈ గన్స్ తయారు చేసేవాళ్ళు వాళ్ళు లాబీ చేస్తున్నారు, వాళ్ళకున్న లాబీ వాళ్ళకుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకున్నారు, ఇదో ప్రమాదం రాబోతుంది. మన వాళ్ళని ఏదో రకంగా గెంటేద్దామని చూస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచి. అంటే కారణం ఏంటంటే అమెరికా నుంచి ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, మన ఇండియన్స్ ఏదో రకంగా బయట గెంటేరాను. అక్కడితో సరిపోలేదు, ఇండియన్స్ డాక్స్ అని కూడా ఇటువంటి మాటలు ఉపయోగిస్తున్నారు, ఇటువంటి డాక్స్ అనే మాటలు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే కంపెనీలు అంగీకరించడం లేదు. కంపెనీలు అది జనసామాన్యుల గొడవ ఇది. కంపెనీలు ఏమంటున్నారు, మాకు బ్రెయిన్ మ్యాన్ కావాలి, వాడు ఇండియన్ పాకిస్తాన్ వాడ ఇంకోటి ఎవడో కాదు, మాకు తెలివితేటలు అవసరం. అంటే టెక్నాలజీ బిజినెస్ అంతా మన రోడ్లు వేయటం కాదు, అలా ఉండదు రోడ్లు వేయటం, ఇలా ఉండదు అది. మాకు మనం చేసి వాళ్ళు టెక్నాలజీ బిజినెస్కి బ్రెయిన్ పీపుల్ ఉండాలి అని అది. ఇండియన్స్ మ్యాథ్స్ బాగా చేస్తారు అని ఇండియన్స్ ఉపయోగించుకుంటున్నామని కంపెనీలు మట్టికి అంగీకరించడం లేదు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టి ఆప్ చేద్దామని ఇండియన్స్ని. ఎలా అంటే మీకు ఏదైనా కంపెనీ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిందా, మీరు అమెరికా వచ్చి కంపెనీలో ప్రయత్నం చేసుకుంటున్నారు ఏంటి, ఏదైనా కంపెనీ మీకు ఉద్యోగం ఇస్తామని లెటర్ ఇస్తే మీరు రండి అమెరికా రండి, లేకపోతే రావద్దని ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు అమెరికాలో. మీకు ఇండియా అమెరికా వెళ్ళి ప్రయత్నం చేసుకోవడం కాదు, ఇండియాలో ఉండగా మీకు కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేయాలి, చేస్తే మిమ్మల్ని రాణిస్తాం అని ఇటువంటి తర్జన భర్జన జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకీ ఇది రెండో పక్షం నేను చెప్పేది. అమెరికా లాంటి దేశం, ఇట్ ఇస్ అ నైస్ కంట్రీ, ఇట్ ఇస్ అ గ్రేట్ కంట్రీ, సో రిచ్, సో వైజ్ అండ్ సో జనరస్ జోలిజ్, సో అటువంటి కంట్రీ కూడా ఈ రోజున మెంటల్ హెల్త్ లేని వాళ్ళు ఎక్కువైపోతున్నారు, మానసిక అనారోగ్యవంతులు ఎక్కువైపోతున్నారు అమెరికా లాంటిది. అందుకే రియల్లీ వ్యాప్త బిగోర్ ది ఆడియన్స్, ఆడు ఇంటి గడిపోయి తలుపులు వేసుకుని ఆడవలేదాడు, పబ్లిక్ మీటింగ్లో ఏడ్చాడు. అంటే సర్వసాధారణంగా ఏడుపు అందరిలో ఏడిస్తే గౌరవం ఉండదని ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని ఏడుస్తారు, ఇంటికాడ ఏడుస్తారు. రోడ్డు మీద మట్టుకు నవ్వుతూ తిరుగుతూ ఉంటారు, ఇంటికాడ ఏడుస్తారు. అమెరికా ప్రెసిడెంట్ మట్టుకు మీటింగ్లోనే ఏడ్చాడు. అంటే కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ అయిపోయాడు, ఆ కంట్రోల్ అవ్వలేదు. అతని పీపుల్ మీద ప్రేమ ఉంది, ఒబామాకి ఒక కన్విక్షన్ ఉంది, ఇది మనం చేయగలం, పీపుల్ని బాగు చేయాలని ఉంది. కానీ వాళ్ళు మెంటల్ కేసులు ఎక్కువ అవుతా ఉంటాయి వాడికి. అంటే నా ప్రెసిడెన్సీ కాలం ఇంకెంత టైం లేదు, నా ప్రెసిడెన్సీ టైము పీపుల్ చూస్తే ఇలా ఉన్నారు అని వాటికి ఆర్థికంగా బాగున్నా, ఫైనాన్షియల్గా బాగున్నప్పటికీ మిగతా విషయాలు వెనకబడిపోతున్నారు. ఒక ఆర్థికంగా బాగుంటే బాగో కదని ఈ రియల్లీ వ్యాప్త బిఫోర్ ది ఆడియన్స్. అంటే ఇందాక అమెరికన్ సైంటిస్ట్ నేను చెబుతున్నాను ఉదాహరణకి, వాడు వచ్చి కూర్చున్నాడు, భగవాన్ దగ్గర కూర్చున్నాడు, మాట్లాడు, అది మహాశక్తివంతమైంది అన్నారు కదా మౌనం అని ఒక కోట్ చేశారు కదా అక్కడ, మాట్లాడు. తర్వాత ఇతను ఈ సైంటిస్టు వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళిపోతున్నారా కాఫీ తీసుకుని వెళ్ళండి అని ఇటువంటి మాట్లాడకూడదు. గౌరవాలు లేవు, మర్యాదలు లేవు, మాట్లాడలేవు. మీరు అలా చూసుకున్నారు, ఒకళ్ళిద్దరు అరగంట సేపు అలా చూసుకున్నారు. అంటే లుక్కి జనప్ అలా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు. తర్వాత చెప్తున్న అమెరికా వెళ్ళిపోయాక ఒక రోటరీ క్లబ్లో మాట చెప్పాడు, నేను సౌత్ ఇండియాలో రమణ మహర్షి అని ఒక వ్యక్తిని చూశాను, ఒక ఋషిని చూశాను, కానీ నా హృదయంలో ఒక స్ఫురించింది, నా హృదయంలో ఒకటి మాట్లాడలేదు. ఆయన నాతో మాట్లాడలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు, కంప్లీట్ సైలెన్స్. ఇట్ ఇస్ ఎ ట్రూ సైలెన్స్, ఇట్ ఇస్ అబ్సల్యూట్ సైలెన్స్, ఇట్ ఇస్ ఎ లాయల్ సైలెన్స్. అది సైలెన్స్, ఏమి మాట్లాడలేవు. తలంపులు లేవు, మాట్లాడలేవు. తలంపులు కూడా ఆగిపోయినాయి, తలంపులు కూడా ఆగిపోయినాయి, మాట్లాడలేవు. ఆ సైలెన్స్ నాకు ఒక అనుభవం కలిగింది, ఒక ఎక్స్పీరియన్స్ పొందాను. అది ఏమిటంటే శరీరం చనిపోతుంది, శరీరం చనిపోతుంది. అంతకుముందు నేనేమనుకున్నా అంటే శరీరం చనిపోతే మనం కూడా పోతాం. శరీరం చనిపోయిన తప్పటికి శరీరం చనిపోతుంది, శరీరం చనిపోయిన చావకుండా ఉన్న వస్తువు ఒకటి నాకు లోపల ఏదో ఉంది అనిపించదు. ఆయన చూడటం, ఆయన ఏమో నాకు టీచ్లేదు, ఇక్కడ సైలెన్స్, సైలెన్స్ మహాశక్తివంతమైన రాశారు కదా అందుకు చెబుతున్నారు. ఇక్కడ ఉదాహరణ చెబుతున్నాను, అంటే శరీరం చనిపోతుంది, చనిపోకుండా చావు లేకుండా ఒక ట్రూత్ హృదయంలో ఉంది. అంటే ఏదో ఉంది స్ఫురిస్తుంది నాకు, అంటే ఏదో ఉంది, అంటే ఏదో ఉంది, అంటే మైండ్కి బాడీకి అచేతంగా, అంటే ఏదో ఉంది, ఉందని మాట నాకు అది అనుస్ఫురించింది. కానీ ఉంద కానీ ఆ ఉన్నది ఏదో నాకు తెలియటం లేదనే సంగతి కూడా తెలిసింది. ఏదో ఉంది అంటే ఏదో ఉందమాట, ఏదో ఉంది అంటే బాడీకి మైండ్కి అచేతంగా, ఈగో సెన్స్కి అచేతంగా. ఇప్పుడు నేను మనం ఐ ఐ అంటున్నాం కదా, ఐకి అచేతంగా, ఈ బాడీ బౌండ్కి, ఐకి, మెంటల్ ఐకి, అన్నింటికి అచేతంగా ఏదో ఒక ట్రూత్ ఉందని అనిపించింది. అదే బైబిల్లో ఉంది కదా, కింగడం అఫ్వైనా చూచాను, నీ లోపల ఉంది ఒక అండయింగ్ స్పిరిట్, అండయింగ్ స్పిరిట్ నీ లోపల ఉంది. అది నాకు ఉందని తెలుస్తుంది, అంటే ఉందని తెలుస్తుంది, కానీ అది నాకు తెలియటం లేదు. అది నా బ్రెయిన్కి మట్టుకు ఒక ఆబ్జెక్ట్ కాదు, మేధస్కి ఆబ్జెక్ట్ కాదు అని కూడా తెలుస్తుంది. అది ఉంది, అంటే అది ఉంది కానీ నా బ్రెయిన్తో తెలుసుకునే వస్తువు కాదని కూడా తెలుస్తుంది. నాకు తెలియటం లేదు కాబట్టి అది లేదని అన్నాం, నాకు తెలియటం లేదు అంతే, కానీ ఉంది, నాకు తెలియటం లేదు. అంతవరకు వచ్చింది ఇప్పుడు, ఏంటది అంతవరకు వచ్చింది. అంటే నీకు తెలియటానికి అక్కడ సైలెన్స్ కావాలి నీ మైండ్కి, ఏంటి సైలెన్స్ కావాలి అంటే నీ మనసు అణిగిపోవాలి. ఏంటి అంటే అది తెలిసేది కాదు, అది మన మన సెన్సెస్ తోటి, మన ఇంటలెక్చువల్ తోటి, మన బ్రెయిన్ తోటి అది తెలుసుకునేది కాదు. ఇట్ ఇస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ బ్రెయిన్, బ్రెయిన్కి ఒక ఆబ్జెక్ట్ కాదు. బ్రెయిన్కి అది ఒక నీ మెదడు ఉంది, నీ మెదడుకు ఒక ఆబ్జెక్ట్ కాదు, అది తెలియబడాలి. ఏంటి అది ఎవరికి ఉపనిషత్తులు ఏమనుందంటే, నువ్వు తెలుసుకోవాలంటే ఆ ట్రూత్ని తెలుసుకోలేవు. యూ మస్ట్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీ. నీకు అది తెలుసుకోవాలంటే, నాకు తెలుసుకోవాలని నాకు తెలుసుకోవాలంటే నీకు తెలియబడదు, అది నాకు తెలియబడదు. అది మిమ్మల్ని చూసి మీ బిహేవియర్ ప్యాటర్న్ చూసి, అదే మీ హృదయంలో ఉన్న ప్యూరిటీ చూసి మీకు కాన్సన్ట్రేషన్ కనుక ఉంటే ఏంటి ఆ ఏకాగ్రత పవిత్రత ప్రవీణత వినీతత ఇవన్నీ కనుక మీకు ఉంటే ఇవన్నీ ఉన్నా తెలియబడ్డం ఏంటి ఇవన్నీ ఉన్నా తెలియబడ్డం కానీ ఆయనకి తెలియబడాలని అనుకుంటే ఆయన తెలియబడతాడు కానీ మీరు అనుకుంటే ఆయన తెలియబడ్డం నాకు ఈశ్వరుడు తెలియాలంటే తెలియదు నీకు తెలియడు ఆయన అనుకోవాలేమని పలానా దేలా గారికి తెలియబడాలని అనుకుంటేనే తెలియబడతాడు కానీ మీరు తెలుసుకోవాలన్నది మాత్రం చేత అందరూ మంచివాళ్ళు అనుకుంటారు ఏంటి అందరూ మేము మంచివాళ్ళు అనుకుంటారు ఎవరైనా చెడ్డవాళ్ళు అంటే ఊరుకుంటారు ఊరుకుంటారు అందరూ మంచివాళ్ళు అనుకుంటారు నిజంగా అనుకుంటారు మంచివాళ్ళని అనుకుంటారు కానీ భగవంతుడు అనుకోవాలి కదా మీరు మంచివాళ్ళని ప్రతి మనిషి నేను మంచివాడిని అనుకుంటాడు ఏంటి మంచివాడిని అనుకుంటాడు గాంధీ గారిని చంపిన గాడ్సే కూడా చాలా మంచివాడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆడికి ఈ మధ్యలో గుడి కూడా కట్టాడు దాని మీద గొడవ వచ్చింది అది దానికి ఏంటి మంచివాడు అంటే ఆడు చాలా మంచివాడు కాబట్టి గాంధీ గారిని చంపేశాడని చెప్పిన వాళ్ళు అలా కూడా ఉన్నారు గాంధీ గారి పీత కాదు పీతను రాసిన వాళ్ళు ఉన్నారు అలా రాముడిని విమర్శించిన వాళ్ళు చాలామంది రాశారు రామాయణ విశ్వవృక్షం అని పేరు పెట్టి రాసిన వాళ్ళు ఉన్నారు అది కాదు ఇక్కడ మెయిన్ ఎవరి మట్టికాళ్ళు మేము మంచివాళ్ళని మేము గుడ్ మాకు గుడ్నెస్ ఉంది గ్రేట్నెస్ ఉంది అని అనుకుంటారు అది కాదు నువ్వు నీ అంతర్ను మంచివాడు అనుకుని ఈశ్వరుడు నీ అంతర్యామి నారాయణుడు అంతర్యామి వాడును ఆడు అనుకుంటే నేను బిహేవియర్ ప్యాటర్న్ 100% వాడికి నచ్చినప్పుడు నీకు తెలియబడతాడు అంతేకాదు నువ్వు తెలుసుకోవడానికి వీల్లేదు వాడు తెలియబడాలని అనుకున్నప్పుడే తెలియబడతాడు మరి రమణ మహర్షి గారికి ఎవరు తెలియ ఎలా తెలియబడ్డాడు ఆయన ఎవరైనా అనుకోరు మీరు నాకు జ్ఞానం ఇవ్వండి అంటే నాకెవడిచ్చాడు ఏంటి నాకెవడిచ్చాడు మీకు వాడు ఇస్తాడు కానీ నేను ఊయామాయి నేను ఎవడని మీకు ఇవ్వటానికి నాకెవడిచ్చాడు అంటే రమణ మహర్షి గారి దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే ఇంపర్సనల్ లైఫ్ నేను ఇస్తాను అంట నాకెవడిచ్చాడు వాడు మీకు కూడా ఇస్తాడు అది నాకు ఎలా వచ్చిందో అలా మీకు కూడా వస్తున్నాయి కానీ మీరు మన పాత్ర మార్గంలో ఉండాలి మార్గం తప్పకూడదు మార్గాన్ని కూడా ఎంజాయ్ చేయాలి వాడు ఆబ్రహం లింకన్ అన్నవాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆమె స్లో వాకర్ నేను రోడ్డు గోల్ ఎప్పుడు మిస్ అవ్వను ఏంటి రోడ్డు కరెక్ట్ పాత్రను ఉంటాను నేను పాత్ర మిస్ అవ్వను పాత్రను కూడా ఎంజాయ్ చేస్తాను ఏంటి పాత్రను కూడా ఎంజాయ్ చేస్తాను రోడ్డుని ఆయన స్లో కావాలి నేను స్లోగానే నడుస్తాను ఏంటి గోల్ మిస్ అవ్వను అది మన పద్ధతి కూడా అలా ఉండాలి అంటే పాత్రను కూడా ఎంజాయ్ చేయాలి ఏంటి గోల్లే కదా పాత్రను కూడా ఎంజాయ్ చేస్తే నీకు గోల్ కూడా అందుతుంది ఏంటి ఆ రోడ్ని వెళ్ళి రోడ్ను కూడా పాత్రను కూడా ఎంజాయ్ చేస్తే నీ గోల్ కూడా నీకు అందుతుంది ఇక్కడ ఎక్కడ ఉన్నాం జ్ఞానం యొక్క ప్రభావం భక్తుల హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది వాడేం మాట్లాడక్కర్లేదు ఏంటి వాడేం మాట్లాడక్కర్లేదు ఇక్కడ జ్ఞానం అంటే విషయ జ్ఞానం కాదు స్వరూప జ్ఞానం ఏంటి స్వరూప జ్ఞానం వాడు ఎవడగా ఉన్నాడో వాడు తాలూకు అనుభవం రావటం అయితే టెండెన్సీస్ ఉంటే అది రాదు ఏంటి టెండెన్సీస్ లోపల టెండెన్సీస్ ఉంటే అది నీకు రాదు రియలైజేషన్ రాదు ట్రూత్ని రియలైజ్ చేయలేను లోపల అంటే టెండెన్సీస్ రానివ్వు నీకు ట్రూత్ని రియలైజ్ చేయనివ్వు జ్ఞానం యొక్క ప్రభావం భక్తుల హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది అంటే హోలీ కంపెనీ ఏంటి జ్ఞానం యొక్క హృదయం ప్రభావం భక్తుల హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది నీకు జ్ఞాని సమక్షంలో ఉన్నప్పుడు నీకు తెలియకుండా నీకు ఆయన ద్వారా జరుపు జరుగుతూ ఉంటుంది అంటే ఈ జ్ఞాని నేను పని చేస్తున్నాను అనుకోండి వాడి ద్వారా పని జరుగుతుంది రెండు అట్లే తేడా చూసుకోండి మనం అందరం ఏమనుకుంటాను నేను ఇది సాధించాను ఇది పని చేస్తున్నాను జ్ఞాని అలా అనుకోడు వాడి ద్వారా పని వాడి శరీరం ద్వారా పని జరుగుతున్నా కానీ నేను చేస్తున్నాను మటుకు వాడు అనుకోడు అంటే జ్ఞానం యొక్క ప్రభావం మీకు ఎక్కడ ఉంటే హృదయంలో మౌనంగా ప్రవేశిస్తుంది అంటే వాడి యొక్క సైలెన్స్ యొక్క ప్రభావం వాడికి జ్ఞానం యొక్క ప్రభావం వాడి యొక్క మీ హృదయంలో ప్రవేశిస్తుంది సైలెంట్గా ప్రవేశిస్తుంది నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది అంటే షేజెస్తోటి పట్టాభిషేతనాయ గారు అనవరు పట్టాభిషేతనాయ గారు ఏమన్నారంటే మాకు బాపూజీతోటి స్నేహం వల్ల మేము మట్టి లాంటి వాళ్ళు మాణిక్యాలు అయ్యేవాళ్ళం పట్టాభన్నవాడు. ఏమంటే మేము మట్టి లాంటి వాళ్ళని మమ్మల్ని మాణిక్యాలకం చేసింది బాపూజాను. బాపూజాను పట్టాభిషేత్రం అన్నవాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మా ఓలీ కంపెనీని కనుక్కుంటే, ఓలీ కంపెనీ అంటే మహాత్ములు చూడు సాంగత్యం గురించి, నీలో ఉన్న నీ హృదయంలో ఉన్న నిజం అంటే తక్కువ ప్రయత్నంతో నీకు ఎరుకులోకి వస్తున్నాను. అంటే వాళ్ళు వాళ్ళ హృదయంలో ఉన్న నిజం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ సమక్షంలోనే ఉంటే తక్కువ ప్రయత్నంతో నీకు అది ఇరుకులోకి వస్తుంది. ఆటోమేటిక్ అంటారు దాన్ని, ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు. అదేంటి, ఆటోమేటిక్గా నీకు అది ఎరుకులోకి వస్తుంది. మహాత్ములతో సాంగత్యం నీ హృదయంలో నిజం ఎరుకులోకి రావడానికి నీకు ఆ కంపెనీ ఉపయోగపడుతుంది. ఇక్కడ భగవాన్ చెబుతున్నాడు ఓలీ కంపెనీ మంచిదని. అంటే ఓలీ కంపెనీ మంచిది, ఓలీ కంపెనీ మంచిది. మరి బుద్ధుడిని అడిగారు, ఇక్కడ భగవానికి మాట చెబుతారు ఓలీ కంపెనీ దొరకపోతే ఏం చేయాలని. ఏంటంటే అడవిలో ఫారెస్ట్లో జంతువులు ఒంటరిగా తిరుగుతున్నా మీరు ఎలా ఒంటరిగా కాలక్షేపం చేయండి. ఇప్పుడు సింహాలు పుళ్ళు ఉన్నాయి, అడవి ఫారెస్ట్లో జంతువులు ఉన్నాయి కదా, అవి ఒంటరిగానే తిరిగితే జతలు పట్టి తిరగవు. పాములు కూడా జతలు పట్టి తిరగవు. ఒక్కో పాము కనిపిస్తుంది కానీ పది పాములు అయ్యాయి, పాములకి పెద్ద జతలు ఉండవు. అంటే ఒకే పాము తిరుగుతూ ఉంటుంది. అడవిలో జంతువులు ఒంటరిగానే తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఓలీ కంపెనీ దొరకపోతే, అంటే ఓలీ కంపెనీ దొరకపోతే మీరు ఒంటరిగానే జీవించండి. అంటే అంటే పొద్దున్నే నీ కాఫీ దొరకలేదనే విషయం తాగరు కదా, ఎంటర్ని తాగుతారా. అలాగే మీ గోలీ కంపెనీ దొరకకపోతే ఏకాంతంగానే జీవించండి. ఏకాంతంగానే సాలిటరీ లైఫ్ మంచిది, ఏకాంతంగా జీవించండి. వాడి సాంగత్యం మంచిది, వారు మౌనంగానే పని చేస్తారు. ఏదైనా చెయ్యాలంటే మౌనంగానే పని చేస్తారు. ఒకవేళ పని చేయాలన్నా సైలెంట్గానే పని చేస్తారు. వారు మాట్లాడుకోవడం, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. అంటే ఎక్కువ మాట్లాడరు అంటే ఎక్కువ తక్కువ మాట్లాడే వాళ్ళకే బ్రెయిన్ అయిపోయి ఇప్పుడు ఎక్కువ. మీరు పర్సంటేజ్ చూస్తే జనరల్గా తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ బ్రెయిన్ అయిపోయి పీపుల్ ఉంటారు. వాళ్ళు జ్ఞాని కానీ మహాత్ముడు కానీ ఎక్కువ మాట్లాడరు, వాళ్ళు తక్కువే మాట్లాడతారు. ఒకళ్ళు మాట్లాడదు వచ్చినా తక్కువ మాట్లాడతారు. వాళ్ళు తక్కువ మాట్లాడినప్పటికీ అది సైలెన్స్లో వాళ్ళు మీతో మాట్లాడిపోయిన వాళ్ళ సైలెన్స్కి చాలా ఎనర్జీ ఉంటుంది. వాళ్ళ సైలెన్స్కి చాలా ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు మౌనంగా నీకు బోధించినంత శక్తి, జ్ఞాని మౌనంగా బోధిన శక్తి వాక్కుకుండదు. ఏంటంటే వాక్కుకుండదు అంటే నీ శరీరం ఎక్కడున్నా. అంటే ఒక మహాత్ముడితో కానీ, ఒక రామకృష్ణ పరమహంస, ఏమైనా కృష్ణుడు రాముడు, జీసస్, జీసస్ అల్లా అలా ఎవడొకడు, ఓ మేనిఫెస్టెడ్ గాడ్. ఏంటంటే మేనిఫెస్టెడ్ గాడ్ తోటి మీకు నీకు మానసిక అనుబంధం ఉంటాం మంచిది. మెంటల్ కాంటాక్ట్ ఏంటి, మానసిక అనుబంధం ఉంటే వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ మీకు పనిచేస్తాయి, వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ మీకు పనిచేస్తాయి. అంటే మానసిక మీ శరీరాలు ఎక్కడున్నా ఇబ్బంది లేదు. ఏంటి మీ శరీరాలు ఎక్కడున్నా ఇబ్బంది లేదు, మీ శరీరాలు ఎక్కడ మానసిక అనుబంధం ఒక జ్ఞానితోటి కన్నా మహాత్ముడితోటి ఒక మేనిఫెస్టెడ్ గాడ్. ఏంటి ఇప్పుడు రాముడు కృష్ణుడు, రామకృష్ణుడు వాళ్ళు మేనిఫెస్టెడ్ గాడ్స్. వాళ్ళతో మీరు మానసిక అనుబంధం మీరు ప్యూరిఫై అవుతారు, మీరు ఆ ప్యూరిఫై అవుతారు. మానసిక అనుబంధం మీరు ప్యూరిఫై అవుతారు. అంటే మెంటల్ కాంటాక్ట్ కూడా మంచిది, అది కూడా దానికి శక్తివంతం అవుతారు. స్పిరిచువల్గా మీకు స్టేటస్ వస్తుంది, స్పిరిచువల్ ఎనర్జీ వస్తుంది మీకు వాళ్ళని స్మరించడం వల్ల. అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే అవుతారని. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే అవుతుంది. ఆలోచనకు అంత శక్తి ఉంది. తర్వాత మనకు వచ్చి తలంపుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చి తలంపుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తలంపులు ఎటువంటి తలంపులు వస్తున్నాయో కూడా చూసుకుంటూ ఉండాలి. ఏంటంటే తలంపు లేకుండా మాట రాదు, తలంపు లేకుండా చేతితో పని చేయలేము. మాట రావాలంటే తలంపు ఉండాలి, తలంపు లేకపోతే చేతితో పని చేయలేము. అంచేది మన మాటని చేతని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో మన తలంపు చేస్తుంది. అంటే అంటే నోబుల్ థాట్స్ ఎక్కువ వచ్చేలా చూసుకోవాలి. ఆ నోబుల్ థాట్స్ ఎక్కువ వచ్చేలా చూసుకోవాలంటే నీకు హోలీ కంపెనీ అవసరం. నీకు మామూలుగా వచ్చేవి హోలీ థాట్స్ కూడా తీరుగ్గా రావు. ఆ హోలీ థాట్స్ ఏమని ఇప్పుడు ఒబామా బాధపడదు. ఒబామా మాట హోలీ థాట్స్ తగ్గిపోయినే అందరికీ ఇదే పని మొత్తం చేస్తున్నారని ఏదో చెబుతున్నారు. ఏంటి మొత్తం చేస్తున్నారు కూడా ఏదో చెబుతున్నారు. డబ్బు పెరిగినా పాడైపోయేవాళ్ళు ఉన్నారు. డబ్బు ధనం వల్ల కూడా పాడే డబ్బు ఎక్కువైనా పాడైపోయేవాళ్ళు ఉన్నారు. అంచేది యావరేజ్ ఫ్యామిలీస్ అని అడిగి అనిపిస్తుంది నాకు. తర్వాత ఇంకోటి కంట్రీకి కూడా సూపర్ రిచ్ కంటే యావరేజ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారు కంట్రీకి కూడా. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా సంపదను పెంచుకోవాలని చూస్తారు. కానీ యావరేజ్ ఫ్యామిలీస్ మెరుగు వాళ్ళు కంట్రీకి ఎంతో కొంత చేస్తారు. దేశభక్తులు కూడా ఎక్కువ రిచ్ పీపుల్ కంటే యావరేజ్ ఫ్యామిలీస్ కూడా దేశభక్తులు ఎక్కువ ఉన్నారు. పేట్రియట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ధనవంతులు ఎక్కువ తన ధనాన్ని పెంచుకోవాలని చూస్తాడు కానీ కంట్రీ కోసం ఆలోచించరు. యావరేజ్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది కంట్రీకి ఉపయోగపడ్డారు. ఇండియన్ హిస్టరీలో కూడా ఇండియన్ హిస్టరీ కూడా చూసిన అంతే. అంటే ఇప్పుడు ఒబామా ఇంత అన్నీ కంఫర్ట్స్ ఉండి ఏంటి ఇలా పాడైపోతున్నారని. పైగా మెంటల్ హెల్త్ పోయింది వాళ్ళకి. పైగా వాళ్ళకి ఏంటి మెంటల్ హెల్త్ మానసిక. మీరు ఇప్పుడు ఒబామా చెప్పేది ఏంటంటే మీరు బుద్ధి పాడైపోయింది, మీ మనసు పాడైపోయింది, ఇప్పుడు ఇదంతా ఏం చేసుకుంటారు, మీకు ఉన్నది అంతా ఏం చేసుకుంటారు, మీకు ఏదో కలిగి ఉన్నారు కదా అందరూ, కానీ బుద్ధి పాడైపోయింది, మరి ఉన్నదంతా ఏం చేసుకుంటారు మీరు, అది వాడి అడిగేది. పిచ్చోళ్ళకి ఇంకా డబ్బు ఎందుకు కదా, పిచ్చోళ్ళకి ఐశ్వర్యం ఎందుకు, వాడి బుద్ధి పాడైపోయింది ఇంకా ఐశ్వర్యం ఎందుకు అడిగి. పిచ్చోడు ఐశ్వర్యం ఏం చేసుకుంటాడు, ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా పిచ్చోడు ఏం చేసుకుంటాడు నాటి నాన్న. అంటే నా ప్రెసిడెంట్ సీట్ ఆయన అయిపోతుంది, కంట్రీ పరిస్థితి చూస్తే ఎలా ఉందని అందుకే ఇది చెప్పటం. అంటే అతనికి ఎంతో కొంత గుడ్నెస్ ఉంది వాడికి, ఏంటి కన్విక్షన్ ఉంది, ఏంటి ఈ పీపుల్ వాడు చెప్పేది వాడు హృదయంలో ఉందో చెబుతున్నాడు, ఇందులో కపటం లేదని పీపుల్కి నమ్మకం వస్తుంది. అది బాబా అమ్మ విషయంలో వాడు హృదయంలో ఉందో చెబుతున్నాడు, మనకి మా ఏమి చేయటలేదు అని ప్రజలకు నమ్మకం వచ్చేలా మాట్లాడతాడు. ఆడు హృదయంలో లేనిది మాట్లాడు, ఆడు హృదయంలో లేనిది మాట్లాడు. ప్రెస్ అంతా కూడా లాస్ట్ టైం అమెరికా ఎలక్షన్లో ప్రెస్ అందరూ కూడా వైట్ మ్యాన్ నెగ్గుతాడు ఒబామా ఓడిపోతాడని రాశారు. చివరికి ఒబామా నెగ్గాడు. ప్రెస్ అభిప్రాయం అంతా కరెక్ట్. ఏం చేద్దంటే పల్లెటూళ్ళు కూడా తిరిగాడు, అన్ని చోట్ల తిరిగాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు, వాటర్స్ తోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. ఆ వాటర్ కన్విన్స్ అయ్యాడు, ఏంటి వీడు మన క్షేమం ఆలోచిస్తున్నాడు, మన గురించి మాట్లాడుతున్నాడు, వీడు మన గురించి మాట్లాడేది కపటం కాదు, అందులో ఉన్నదో ఆత్మ ఉన్నదే చెబుతున్నాడని పీపుల్ అక్కడ కన్విన్స్ అయ్యారు. అది మోక్షం. అందుకే వాడు నెగ్గాడు. కానీ ప్రస్తుతంత వైట్ మ్యాన్ నెగ్గుతాడని రాశారు. ఏంటి కానీ వీడు బ్లాక్ మ్యాన్ వీడు నగ్గగలిగాడు వైట్స్ దగ్గర. అది కారణం మాటలు. వీడు చెప్పేది మన కోసం చెబుతున్నాడు, మన క్షేమం నిజంగా వీడు కోరుతున్నాడు, మన వెల్ఫేర్ గురించి నిజంగా పనిచేస్తాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చింది. అది రావాలి మెయిన్. అదేం అంచేది గురువు అంటే శరీరం ఉండక్కర్లేదు. ఏంటి శరీరం ఉన్నా శరీరం కాదు మిమ్మల్ని అనుగ్రహించేది. ఆ గురువు శరీరం చనిపోయినా ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో అది దానికి చావు లేదు, దానికి చావు లేదు. అంటే మన శరీరం చనిపోయినప్పుడు బంధువులతో స్నేహితులతో అందరితో సంబంధాలు తెగిపోతాయి. యాక్సెప్ట్ గురువు. అండ్ గురువు అంటే అక్కడ సత్యం ట్రూత్ అంటే ఆ చైతన్యం. గురువు అంటే ఏంటి అక్కడ చైతన్యం. చైతన్యానికి ఈ చావులతోటి పుట్టుకలతో సంబంధం లేదు, దానికి ప్రాపర్టీ కూడా లేదు. చైతన్యానికి ప్రాపర్టీ లేదు, అసలు ద్వితీయం లేదు కదా చైతన్యానికి, ద్వితీయం లేదు. అక్కడ గురువు అంటే శరీరం కాదు, అంటే వాడు చైతన్యమే. ఆడు గురువు శరీరం పోయిన గురువు శరీరం పోయిన గురువుతోటని మీకు అనుబంధం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎప్పుడు మీకు రియలైజేషన్ వచ్చే వరకు. ఆ గురువు తోటి ఒకటి అయ్యే వరకు, మీకు రియలైజేషన్ వచ్చే వరకు మీకున్న అనుబంధం కంటిన్యూ అవుతుంది. కానీ మీ కుటుంబ సభ్యులు అందరితోటి సంబంధాలు తెగిపోతాయి. మీ కుటుంబ సభ్యులు అందరితోటి శరీరం చనిపోయినప్పుడు ఇవన్నీ కొండ సంబంధాలు అంటారు. శరీరం చనిపోయినప్పుడు అందరితోటి సంబంధాలు తెగిపోతాయి, కానీ ఒక గురువుతోటి మట్టుకు మీకు అనుబంధం తెగదు. అంటే ఆ గురువు అంటే మీ హృదయంలో ఉన్న ట్రూతే. అంటే వాడు చైతన్యమే, అంటే వాడి బాడీ కాదు. వాడు మిమ్మల్ని తరుముతూనే ఉంటాడు, వాడు మిమ్మల్ని తరుముతూ ఉంటాడు. అంటే మీరు వాడు గురువు ఏ స్థాయిలో ఉన్నాడు ఆ స్థాయి పొందే వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. మామూలుగా వేటగాడు జంతువుని వేటాడినట్టు. ఒకవేళ మీరు గురువుని మర్చిపోయినా గురువు మిమ్మల్ని మర్చిపోడు. గురువుని మీరు వదిలేసిన గురువు మిమ్మల్ని వదిలేయడు. అంటే గురువు అంటే నీ హృదయంలో అంతర్యామగా ఉన్నవాడు. వాడు నేను చూస్తూ ఉంటాడు, నేను పరిశీలిస్తూ ఉంటాడు. వాడిని గురువుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఏది అడ్డు వస్తున్నాయి చూస్తూ ఉంటాడు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది ఆ టైం చూసి ఎప్పుడు ఏ వీక్నెస్ నేను బయటకు చేయాలో అని ఆడు చూసి గురువు అంతా చూసుకుంటూ ఉంటాడు. మీరు కంగారు పడక్కర్లేదు, మీరేమీ కంగారు పడక్కర్లేదు. మీరు మార్గంలో రైట్ పాత్రలో ఉన్నప్పుడు లేట్ గమ్యానికి వెళ్తాను లేట్ అయినా మీరు ఏం కంగారు వర్రీ పడక్కర్లేదు. వర్రీ పడక్కర్లేదు, హరి పడక్కర్లేదు. వర్రీ అక్కర్లేదు, హరి అక్కర్లేదు. అంటే అక్కడ బాడీ లేకపోయినా వాడితో అనుబంధం మీకు కంటిన్యూ అవుతుంది. గురువు యొక్క బాడీ లేకపోయినా వాడితో అనుబంధం కంటిన్యూ అవుతుంది. అంటే గురువు యొక్క రూపం మానవ సైలెన్స్. ఏంటి గురువు సైలెన్స్గా ఉన్నా ఏంటి వాళ్ళు సైలెన్స్లో అన్ని పనులు మీకు జరిగిపోతాయి. ఏంటి దాన్ని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు. వాడు నీకు చేస్తానని చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా పనులు అన్నీ జరిగిపోతూ ఉంటాయి మీకు. ఆయన అనుగ్రహం అంటే మీకు మనిషి చివరి చేసే పని ఏంటి చనిపోవటం. ఏంటి అన్నిటికంటే మనిషి చివరి ఏం పని చేస్తాడంటే చనిపోవడానికి పని చేస్తాడు. ఏంటి శరీరం చనిపోయినప్పుడు వాడు ఏమనుకుంటాడు ఏంటి నేను చనిపోతున్నా అనుకుంటాడు. అది అసత్యం అని అక్కడ చెప్పింది. నువ్వు శరీరం అయితే నువ్వు చనిపోతున్నావు. నువ్వు శరీరం కాదు కదా. నువ్వు ఏదైతే శరీరానికి డెత్ వస్తుంది, నువ్వు డెత్ స్పిరిట్. ఏంటి డెత్ స్పిరిట్? ఇది గాంధీ గారు వాడు భార్యకి లాస్ట్ డేస్లో రాశాడు. నువ్వు బాపు గురించి ఆలోచించకు. ఏంటి బాపు గురించి? వాళ్ళు దేశభక్తులు అండి. భార్య పక్కన చనిపోతా అంటే నాకు దక్షిణాఫ్రికాలో ఎమర్జెన్సీ వర్క్ ఉంది, చేతులు ఉండే పని ఉంది, ఇప్పుడు ఈ పని అంతా విడిచిపెట్టి నేను చూడటానికి రాలేను. అంటే వాళ్ళ కంట్రీ ముఖ్యం. అయితే నువ్వేం పని చేయాలంటే ఇప్పుడు శరీరం ఏదో చనిపోతాం డాక్టర్ సదా అంటున్నారు. కానీ చివరికి బతికింది అది గాంధీ వచ్చే వరకు. డాక్టర్స్ ఏమో నువ్వు చనిపోతావని డాక్టర్ చెబుతున్నారు. అయితే నువ్వు పని చేయాలి, శరీరం చనిపోయాక నువ్వు ఉంటావు. ఏంటి శరీరం చనిపోయాక నువ్వు ఉంటావు? కానీ శరీరం చనిపోయిన తర్వాత నువ్వు ఉంటాననేది ఇప్పుడు తెలియాలి. శరీరం ఉండగా తెలియాలి. బాడీ ఉండగానే బాడీ చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. ఆ ఉండటం అనేది బాడీ ఉండగా తెలియాలి. బాడీ ఉండగా తెలిస్తే శరీరం చనిపోయినా నువ్వు ఉంటావు అనే సంగతి నీకు తెలిసినప్పుడు ఇంకే ఉన్నది నీకు హ్యాపీనెస్, పీస్. అంతేకాని బాపు దగ్గర ఉన్నాడో లేదు బాపు కూడా నీకు అనవసరం. బాపు కూడా నీకు వద్దు. అంటే గాంధీ గారు భార్యను బా అని పిలిచేవారు, భార్య ఏమో గాంధీ గారిని బాపు అని పిలిచేవారు. రెండు అక్షరాలు బా అంటే ఈ గాంధీ గారి భార్య పేరు బా, గాంధీ గారి పేరు బాపు. ఏంటి బాపు? కొంతమంది భార్య బాపు అని పిలిచేది, కొంతమంది బాపుజీ అని పిలుస్తారు. అది అంతే చేయడం. శరీరం చనిపోయాక నువ్వు ఉంటావు. ఏంటి ఆ ఉంటావన్న సంగతి శరీరం ఉండగా తెలుసుకోవాలి. శరీరం ఉండగా నువ్వు తెలుసుకుంటే శరీరం పోయినని ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అయిపోతుంది. ఆ ఎగ్జిస్టెన్స్లోనే పీస్ ఉంది, ఆ ఎగ్జిస్టెన్స్లోనే హ్యాపీనెస్ ఉంది, ఆ ఎగ్జిస్టెన్స్లోనే బ్లిస్ ఉంది. నీకు ఎన్ని ఏది కావాలన్న అంత ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఎగ్జిస్టెన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ గాడ్. ఉండటమే దేవుడు. మీకు అందరికీ చనిపోవాలని ఉందా ఉండాలని ఉందా? మీకు అందరికీ చనిపోవాలని ఉందా ఉండాలని ఉందా? ఉండాలని ఉంది. చనిపోవాలని ఎందుకు లేదు? ఇప్పుడు మనం చనిపోతే నష్టమేంది? చనిపో ఇప్పుడు మనకి మనకి చనిపోవాలని అవరకలేదు, వండాలనే ఉంది. ఆ వండటమే దేవుడు. దేవుడు అంటే ఎవడో కాదు, ఆ వండటమే దేవుడు. వండట అయ్యాం దట్టయాం, వండటమే దేవుడు. మీకు ఎందుకు చనిపోవాలని లేదు? ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? బాడీ ఓల్డ్ ఏజ్కి వచ్చినా ఇంకా బ్రతకాలి, ఇంకా అంటే బతికి ఉండటం అనేది మీ నేచర్, అది మీ స్వభావం. అది అది మీ ఎప్పుడు ఉండటం అనేది అది అట్రూత్ కాబట్టి మీకు ఎప్పుడు ఉండాలని ఉంది. ఎప్పుడు ఉండాలని ఉంది అనుకోవటంలో మీరు తప్పు లేదు, మీకు అది మీరై ఉన్నారు. ఎప్పుడు ఉండాలని అనుకోవటంలో మీకు తప్పు లేదు, అది మీరై ఉన్నారు. చనిపోయేది మీరు కాదు, దేనికైతే చావు లేదు యు ఆర్ దట్, అది మీరై ఉన్నారు. అది గ్రహించడానికి మానవ జన్మ యొక్క ప్రయోజనం. ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రూత్. ట్రూత్ ఈజ్ బ్యూటీ, ఎవడు షెడ్లీ. ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రూత్. ప్రపంచం అందరూ అన్నిటికంటే సౌందర్యమైనది ట్రూత్. ప్రపంచం అన్నిటికంటే ఏది సౌందర్యమైనది అంటే ట్రూత్. అంతకంటే మించిన సౌందర్యం లేదు. ఆ సౌందర్యాన్ని నువ్వు దర్శించాలి. ఏంటి? నీకు శరీరం ఉంది, మనస్సు ఉంది, కంఫర్ట్స్ ఉన్నాయి. శరీరం ఉంది, మనస్సు ఉంది, కంఫర్ట్స్, ఇవన్నీ ఉపయోగించుకోండి. ఇవన్నీ నీకు భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలు అన్నీ ఉపయోగించుకోండి. అన్నీ ఉపయోగించుకుని నీ లోపల ట్రూత్ని కూడా ఇచ్చేయండి. దానికి మించిన బ్యూటీ లేదు, దానికి మించిన బ్లిస్ లేదు, దానికి మించిన పీస్ లేదు. షెడ్లి వాళ్ళకి గ్లిమ్సెస్ ఆఫ్ ట్రూత్ ఉంది. వాళ్ళకి ఏంటి? లోపల సత్యానికి సంబంధించిన డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఆ గ్లిమ్సెస్ ఉంటాయి వాళ్ళకి. అంచేది ఇక్కడ నీకు ఉన్నదంతా అక్కడ ఉంది. ఏంటి? నీ శరీరాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకుని, శరీరాన్ని, నీ మనస్సుని, ఇంద్రియాలని, భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలని. ఏంటి? నీకు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి మీకు. ఈ అవకాశాలు మళ్ళీ నెక్స్ట్ బాడీ వచ్చినప్పుడు అవకాశాలు ఉంటాయి, ఉండబో. అంచేది ఈ బాడీ ఉండగానే మీరు ఆ లోపల చావు లేని వస్తువుని, సద్వస్తువుని, ఆ రియాలిటీని ఆ లోపల ఈ శరీరం ఉండగానే, ఏదైతే శరీరం చనిపోయిన తర్వాత ఉంటుందో దాని శరీరం ఉండగానే మీరు గుర్తిస్తే మీ ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అయిపోతుంది. మీ బాడీని మ్యాక్సిమం ఉపయోగించుకోండి. మీ బాడీని భగవాన్ ఇక్కడ చాలా బలమైన మాట చెప్పారు. మీ బాడీని ట్రూత్, మీ హృదయంలో ఉన్న ట్రూత్ని రియలైజ్ చేయడానికి మీ బాడీని, మైండ్ని ఉపయోగించుకోండి. దానికి ఉపయోగించుకోవడం ఏదైనా వరల్డ్కి సంబంధించిన ఏదో విషయం గురించి ఉపయోగించుకుంటారు. ఇట్ ఇస్ ఆల్ డ్రీమ్ స్టప్ అండ్ స్టూపిడ్ స్టప్. అది స్టూపిడ్ స్టప్, డ్రీమ్ స్టప్. ఇప్పుడు మీకు 1,000 కోట్లు ఉన్నట్టు స్వప్నం వచ్చింది. మీకు 1,000 కోట్లు వచ్చినట్టు స్వప్నంలో వచ్చింది అనుకో డ్రీములు. మెలకు ఇచ్చాక 1,000 కోట్ల కోసం ఎదుగుతారా? ఏంటి వెతకరు? ఏం చేస్తే వెతకరు? అది అబద్ధం అని తెలిసిపోయింది. అలాగే ట్రూత్ని రియలైజ్ చేశాక వేకింగ్ ఎస్టేట్ కూడా అంతే. ట్రూత్ని రియలైజ్ చేశాక వేకింగ్ ఎస్టేట్ అంటే మీరు లోపల ట్రూత్ని రియలైజ్ చేసుకుంటే ఏదైనా సాధించండి. మీ ఇష్టం వచ్చి సాధించండి. ఏంటండి? అన్నీ డ్రీమ్ స్టెప్. పూర్వం షేక్స్పియర్ వాళ్ళు ఇంగ్లీష్లో, ఓల్డ్ ఇంగ్లీష్లో డ్రీమ్ స్టెప్ అన్నారు. ఇప్పుడు న్యూ మోడర్న్ ఇంగ్లీష్లో స్టూపిడ్ స్టెప్ అంటున్నారు. ట్రూత్ని రియలైజ్ చేయడం తప్పించి ఏది సాధించినా జీవితంలో మీ ఇష్టం వచ్చి సాధించండి. అది అంత డ్రీమ్ స్టెప్, స్టూపిడ్ స్టెప్. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ట్రూత్ బలంగా చెబుతున్నారు. అంటే మీరు శ్రవణం చేయాలి. అంటే వేదం అంటే శృతి అని ఒక అర్థం ఉంది. అంటే శృతి. మరి ముఖ్యమంత్రి గారికి వేదం గురించి అవ్వడం అలవాట్లేక నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటి అంటున్నారు. పాప ఆయన ఈ అయిపోలవరం అంటారు. అయిపోవరంలో ఈ అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు చెబుతున్నారు, అలా అనకూడదండి. ఇది అయిపోలవరం కాదు, అయిపోవరం చెప్పినా సరే. ఈ అయిపోవరం నేను చెప్పేది ఏమనగా, అయిపోలవరం నేను చెప్పేది అనగా, అది అయిపోలవరం కదా అయిపోవరం. ఆయనకి మర్చి మారిపోయి చేస్తుందేమో. అంటే వయసు వచ్చే కొద్ది కొంచెం చేదస్తం ఒకటి పెరుగుతున్నాం. ఏ మనిషికైనా వయసు వచ్చే కొద్ది కొంచెం చేదస్తం ఒకటి పెరుగుతుంది కదా. అది ఒకటి రెండు మరిపోటు వస్తాయి, రెండు మరిపోటు వస్తాయి. ఇక్కడ మనం ఎక్కడున్నాం? ఏం చెబుతున్నాం అప్పుడు? ఏం చెబుతున్నాం అప్పుడు? ఏంటన్నారు? వేదం, వేదం అంటే శృతి, వేదం అంటే జ్ఞానం. అంటే అది అది చదువుకుంటే వచ్చేది కాదు. అది ఒకరు ఆ గురువు చెబుతా అంటే వీడు వినాలి. విని ఆ స్వరం ఉండాలి, వేదానికి స్వరం ఉండాలి. భగవద్గీతలకు కాదు అది. ఆ స్వరంతో వీడు పలకాలి. ఆ స్వరంతో వీడు పలికినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా స్వరం ఏంటి మన మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. వేద పారాయణ అంటారు చూడండి. వేద పారాయణ వేరు, వేద పండితులు వేరు. వేద పారాయణం చేసేవాడికి స్వరం ఉంటుంది, అంటే ఓ స్వరంతో ఉంటుంది, దాన్ని ఎలా పలకాలో స్వరం ఇస్తుంది, స్వరం చెబుతాడు. అది పుస్తకాలు చదివి నేర్చుకున్నది కాదు, అంటే మనం విని నేర్చుకోవాలి, విని మనం రిపీట్ చేయాలి. అది మనం ఏదైతే వింటున్నామో అది రిపీట్ చేసి నేర్చుకోవాలి. దానిచేత శృతి అన్నారు. శృతి అంటే ఏంటంటే వినటం ద్వారా నేర్చుకునేది, అంటే చదవటం ద్వారా నేర్చుకునేది కాదు, వినటం ద్వారా నేర్చుకునేది. వేదం వేద పారాయణ వేరు, వేద పండితులు వేరు. వేద పండితులు అంటే వేదాన్ని చదివి దాని అర్థం చెబుతాడు. అర్థం చెప్పాలంటే గ్రామర్ తెలియాలి, సాంస్క్రిట్ గ్రామర్ తెలియాలి. ఆ సాంస్క్రిట్ గ్రామర్ను పట్టుకుని శబ్దాన్ని విడగొట్టాలి, దానికి ఒక స్తోత్రం ఉంటుంది. వేద పండితులు వేరు, వేద మీ ఇంటికి వచ్చి వేరే ఎవరైనా వేద పారాయణం చేస్తున్నారంటే వాళ్ళకి అర్థం తెలియాలని ఏమీ లేదు. అర్థం ముఖ్యం కదా. అక్కడ పారాయణం నేర్చుకున్నప్పుడు ఆ స్వరం మటుకు స్పష్టంగా పలకాలి. మీరు ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి వేద ఎక్కడ మీ ఇంటికాడే కదా, ఎక్కడైనా వేద పారాయణ వినండి. వినేటప్పుడు వాళ్ళు ఓ స్వరంతో పారాయణం చే ఆ స్వరం వినండి, అప్పుడు మీ మైండ్ కంట్రోల్లో ఈ బట్టి అబ్జర్వ్ చేసి చెప్పండి. నాకు నేను చెప్పాను మీరు నమ్మద్దు, ఈ బట్టి అబ్జర్వ్ చేసి చెప్పండి. వేద పండితులు వేరు. వేద పండితులు అంటే వాడు వేదానికి ఆ శబ్దానికి అర్థం చెప్తాడు. ఆ శబ్దానికి అర్థం చెప్పాలంటే వాడికి సాంస్క్రిట్ గ్రామర్ తెలిసి ఉండాలి. గ్రామర్ తెలియకుండా ఆ శబ్దాన్ని విభజించలేడాడు. అంచేత వేద పండితులు అవ్వడం కష్టం, వేద పారాయణ అంత తేలిగ్గా అవుతుంది. అయితే పూర్వం రాజులు పోషించేవారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయరు. ఈ తద్దినాలు వేద పండితులు పెళ్ళిళ్ళు చేయరు, తద్దినాలు అయ్యి పెట్టరు, వాళ్ళు వేరు. అంచేది వేద పండితుల్ని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాలంటే వేద పండితుల్ని పూర్వం రాజులు ఉండేవారు, వాళ్ళు పోషించారు. ఇప్పుడు రాజులు ఎవరు, ప్రజలు రాజులు, ప్రజలు ప్రభుత్వం కలిసి ఆ వేద పండితుల్ని పోషించాలని అలా చెప్పాలి. ఆయనకేమో ఈ వేదం గురించి చెప్పడానికి నేను చెప్పేది ఏంటండి అంటే మలుపు వచ్చేస్తున్నది. ఐ బీమారంలో చెప్పేది ఏంటి అనగా ఐ పోలంలో చెబుతానంటాడు. అంటే మనకైనంత వయసు వచ్చేవాడికి కదా జ్ఞాపకం తగ్గిపోతున్నారు, చేదస్తాడు ప్రభుత్వం. కొంతమంది అన్నం తినే తినలేదు అంటూ ఉంటారు కొంతమంది ముసలాళ్ళు, చేదస్తం వచ్చేస్తుంది, వయసును బట్టి చేదస్తం వచ్చేస్తుంది. అంచేది ఇక్కడ వయసు ఉండగానే, నువ్వు టీనేజ్లో ఉండగానే నీకు ముసలు పెద్దతనం రాకుండా, ముసలితనం రాకముందనే దీన్ని రియలైజ్ చేయడానికి ప్రయత్నం చేయి. దీన్ని శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు ఈ ట్రూత్ని రియలైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, పెద్దతనం వచ్చాక నువ్వు చేసేది ఏమీ లేదు అంటే అప్పుడు శక్తి తగ్గిపోతుంది నీకు. ఎరే బోర్డు వదిలేసారంటే ఇక్కడ బోర్డులు పట్టుకొని లేవండి. అది నిశ్శబ్దం, అది నిశ్శబ్దం. శబ్దం లేని చోట నిశ్శబ్దం ఉంటుంది. దయచేసి మౌనంగా ఉండవలను, దయచేసి మౌనంగా ఉండవలను. ఆ సైలెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అది మన నోరు మూసుకుని ఉన్న మౌనం వేరు, అది వేరు. సైలెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు హార్ట్లో కనుక మైండ్ లైన్ అయిపోతే, అంటే కరిగిపోతే మైండ్ అసలు మైండే డిస్టర్బెన్స్. ఎవరికాడు మైండే డిస్టర్బెన్స్. ఆ మైండ్ కనుక హార్ట్లో కరిగిపోతే, హృదయంలో కరిగిపో అంటే స్పిరిచువల్ హార్ట్ వేరు, ఫిజికల్ హార్ట్ వేరు. ఈ స్పిరిచువల్ హార్ట్లో కనుక అది కరిగిపోతే అప్పుడు మౌనం వస్తుంది. మనం నోరు మూసి కూర్చోవడం అది మంచిదే, అలా ఆ సాధన చేయటం మంచిదే, కానీ మౌనం ఎప్పుడు వస్తుందంటే సైలెన్స్, దక్షిణామూర్తి సైలెన్స్ ఏంటంటే ఆ నో మైండ్ స్టేట్ పొందాక రియల్ సైలెన్స్ వస్తుంది. ఆ నో మైండ్, మైండ్ అనుకుండటం వేరు, మైండ్ కరిగిపోవటం వేరు. మైండ్ కరిగిపోవటం వేరు, అనుకున్న మైండ్ ఎప్పటికైనా ప్రమాదం. అది హృదయంలో అది అయిపోవాలి, కరిగిపోవాలి అంటే హృదయంలో కరిగి, అది కరిగిపోవాలంటే ఏం చేయాలంటే మీరు మన మైండ్కి సీటు, అంటే సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం కూడా మన మైండ్కి సీటు బ్రెయిన్. మన మైండ్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లో ఉంటుంది. ఈ బ్రెయిన్లో మన మైండ్ ఎంత న్యాచురల్గా ఉంటుంది, ఎంత నార్మల్గా ఉంటుందో అలా స్పిరిచువల్ హార్ట్లో ఉండగలగాలి. అది ఉండగలగాలి. ఉండగలిగితే అది మనసు నాశనం అవుతుంది, మనం నాశనం అవుతుంది. అప్పుడు నువ్వు అమానసిక స్థితి పొందుతావు. అంటే అప్పుడు నీకు రియలైజేషన్ వస్తుంది. అంటే శరీరం చనిపోయినా మనం ఉంటాం అనేది అనుభవం నీకు అప్పుడు వస్తుంది. ఎప్పుడు? మైండ్ లేని స్టేట్లో. అంటే దాని మైండ్కి లిమిటేషన్స్ ఉన్నాయి, ట్రూత్కి లిమిటేషన్స్ లేవు. మైండ్కి అద్దులు ఉన్నాయి, ట్రూత్కి అద్దులు లేవు. అంటే మైండ్ ఎప్పుడైతే నీకు చనిపోయిందో, మన మనస్సు ఎప్పుడైతే మృతి చెందిందో, అప్పుడు నీకున్న ట్రూత్, నీ హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోగల దాని అంతా రిపీట్ అవుతుంది. అది తెలియబడితే మనం తెలుసుకోవడానికి పనికి వస్తాం, కానీ అది తెలియబడకుండా మనం తెలుసుకోవాలి. అది జ్ఞాపకం పెట్టుకోండి, అది తెలియబడాలి. అది తెలియబడితేనే మనకు తెలుస్తుంది, మనంతరం మనం దాన్ని తెలుసుకోలేము. అది మన బిహేవియర్ ప్యాటర్న్ బట్టి ఇస్తాడు, తెలియబడతాడు. అంతేగాని మన ఎఫర్ట్ ఒకటే సరిపోదు. ఎఫర్ట్ అవసరమే, ఎఫర్ట్ కూడా అవసరం లేదు. అది ఇందాక స్వామి గారు అడిగింది గుర్తుపెట్టుకోండి, ఎవరో మన బ్రెజిల్ నుంచి వచ్చిన స్వామి గారు, మైండ్ నువ్వు కాదని చెబుతున్నారు కదా, దాని గొడవ నీకెందుకను, ఇది ప్రమాదం. మైండ్ ఎక్కడ చెబుతున్నారు, పుస్తకంలో చెబుతున్నారు, రైట్? మీరు మైండ్తో సాధ్యాత్వం ఉందా లేదా మీకు ఉంది, పుస్తకం కూడా ఎందుకు, పుస్తకంలో ఏదో చెప్పారు. కానీ మీ అభిప్రాయం ఏంటి, మీకు అసలు మైండ్, మీకు మైండ్తో సాధ్యాత్వం ఉందా లేదా? నేను మైండ్ అని అనుకుంటున్నారు లేదా అని, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దాన్ని నీట్గా ఉంచమని చెబుతున్నారు. నువ్వు అనుకోకపోతే ఇదేం లేదు. అంచేది ఈ రోజున ఇక్కడికి ఈ స్వామి ఆశ్రమానికి వచ్చాం. పూర్వం నేను చూసిన దానికంటే చాలా అభివృద్ధి చేశారు. ఇది అయితే ఇక్కడ భక్తులు ఉపయోగించుకోవాలి, భక్తులు ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఎక్కువ నేను చూసి వేర్పూరు వచ్చి, అంటే ఈ స్వామి ఆశ్రమం చూసి నాకు చాలా కాలమైంది. ఈ భీమారాయణ కూడా ఒకటి ఉంది, ఈ భీమారం ఒకటి, పాలకొర ఇది జిన్నూరు ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ వేర్పూరు ఒకటి, ఈ ఆశ్రమాలు ఉన్నాయి. కానీ బుద్ధుడు యేసుక్రీస్తు మట్టుకు ఆ శ్రమ మాకు వద్దన్నారు, వాళ్ళకి ఆశ్రమాలు లేవు, ఆ శ్రమలు మాకు వద్దన్నారు. జీసస్కి బుద్ధుడికి ఆశ్రమాలు లేవు, ఎందుకంటే ఆ శ్రమ మాకు వద్దన్నారు. ప్రపంచంలో ఆశ్రమాలు లేని వాళ్ళు ఇద్దరే, ఒకడు బుద్ధుడు, రెండు జీసస్ అంతే. వాళ్ళు ఈ చెట్ల కింద పడుకుని అలా కాలక్షేపం చేశారు, అంటే చెట్ల కింద పడుకుని అలా కాలక్షేపం చేశారు అంటే రూపాన్ని బట్టి ఎవరికి శక్తి ఉండదు, జ్ఞాపకం ఉంచుకోండి. రూపాన్ని బట్టి మరి ఏసుకి చకం బట్ట ఉండేది, శరీరం నిండా బట్టలు లేవు ఎవడికి, ఏసుకి బోరా. నేను కేటిల్ షెడ్, క్యాటిల్ షెడ్ అంటే దోళపాకలో పుట్టాడు, అంటే ఏసుక్రీస్తు దోళపాకలో పెట్టాడు జీసస్. దోళపాకలో పుట్టిన వాడికి ఒక శకం వచ్చేసింది, ఇప్పుడు 2015 అడిపోయింది, 2016 వచ్చింది. ఈ 2000 అంకె ఎక్కడి నుంచి వచ్చింది, ఏసు జీసస్ నుంచి వచ్చింది, ఆఫ్టర్ జీసస్. అంటే 2016 అని ఎందుకు అంటున్నాం, జీసస్ ఆఫ్టర్ జీసస్. బిఫోర్ జీసస్ అంటే బిఫోర్ జీసస్ బీసీ, ఇది ఏసీ అది బీసీ. అంటే ఒక దోళపాకలో పుట్టిన వాడి పేరు మీద బీసీ వచ్చింది, ఏసీ వచ్చింది. అంటే సెంచరీ ప్రారంభమైంది, అంటే ఒక సెంచరీ ప్రారంభమైంది, ఒక యుగం సెంచరీ, నాట్ సెంచరీ, నేను పొరపాటు చెబుతున్నాను, ఒక యుగం ప్రారంభమైంది. అంటే ఒక దోళపాకలో పుట్టినవాడు అంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఏ మనిషికైనా రూపాన్ని బట్టి శక్తి ఉండదు. అంటే రూపాన్ని బట్టి శక్తి అనేది నీకు లోపల నుంచే రావాలి, కానీ ఎనర్జీ లోపల నుంచే రావాలి, కానీ మనిషి యొక్క రూపాన్ని బట్టి శక్తిని. ఏసుకి ఏముంది, ఊరికే ఒక అంగ వస్త్రం ఒకటి చుట్టుకున్నాడు, ఏంటి ఓ తుండిగుడ్డ టవల్ ఒకటి చుట్టుకున్నాడు, అంతే, అంతకంటే ఏం లేదు. కానీ ఆడు జీసస్లో మనం నేర్చుకునేది ఏంటంటే, అందరిలో ఉన్న మంచి చూసేవాడు, నీలో ఏ ఎవరిలో ఏ మంచి ఉందంటే అదే చూడటం నేర్చుకోమని చెప్పాడు జీసస్. జీసస్ చెప్పింది ఏంటంటే, ఎవరు ప్రతి మనిషిలోనే ఏదో మంచి ఉంటుంది, ఆ మంచిని చూడటం నేర్చుకో. మనం మంచిని చూడడం చెడ్డం చూస్తాం, ఏం చేయాలి, మనం చెడ్డవాళ్ళం కాబట్టి మనం మంచిని చూడడం చెడ్డం చూస్తాం, ఎందుకంటే మనం చెడ్డవాళ్ళం కాబట్టి అని జీసస్ చెప్పింది ఏంటంటే, ఎవరిలో ప్రతి మనిషిలో ఏదో మంచి ఉంటుంది, అంటే ఆ మంచిని చూడటం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు పెద్ద కష్టపడే రాకుండా మీకు గుడ్నెస్ వచ్చేస్తుంది, మీకు గుడ్నెస్ వచ్చేస్తుంది. గుడ్నెస్కి మించి నాలెడ్జ్ ఉందా, గుడ్నెస్ ఇస్ నాలెడ్జ్. ఏంటి మంచితనం జ్ఞానంతో సమానం, మంచి మంచిగా ఉండటం, మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం, మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం, మంచితనం కూడా మించిన జ్ఞానం ఉందా అంచేదా. వాడు చేసి చెప్పాడు, బీ గుడ్ అండ్ డూ గుడ్ అని, బీ గుడ్ అంటే డూ గుడ్ తేలిక, బీ గుడ్ కష్టం అని. నువ్వు నీ చేతితో ఒక మంచి పని చేయొచ్చు, కానీ నీ హృదయంలో గుడ్నెస్ కాపాడుకోవడం కష్టం అవుతుంది. అంచేత ఇది ఈ జీసస్లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఎవళ్ళో ప్రతి మనిషిలో ఏదో మంచి ఉంటుంది, ఆ మంచిని తీసుకోవడం నేర్చుకోండి, ఆ మంచిని తీసుకోవడం నేర్చుకోండి. మీకు ఆటోమేటిక్గా మీ ప్రయత్నం లేకుండా మీరు కూడా గుడ్నెస్ మీకు వచ్చే మంచితనం మీకు వచ్చేసి, అంటే పెట్టుబడి లేకుండా మీరు కూడా మంచివాళ్ళు అయిపోతారు, మీకు పెట్టుబడి అక్కర్లేదు. అది అందుచేత ఈ మా స్వామీజీ ఏదో నాలుగు మాటలు ఇక్కడ చెప్పమన్నారు. ఏమంటే మీరు అందరికీ చెబుతున్నారు కదా, మీకు మేము వచ్చి చెప్పేది ఏంటని నేను చెప్పాను. మేము వచ్చి చెప్పలేము, మీకు చెబుతున్నారు కదా. వేల్పూలు వచ్చి చెప్పడం ఇంకా గంగానది పక్కన గోదావరి గంగానది పక్కనగా ఇదేంటి నూతులు తవ్వటం ఎందుకు? మీరు చెబుతున్నారు కదా వేలుపూర్లో మళ్ళీ మేము వచ్చి అక్కడ నూయి తవ్వటం ఎందుకు? నూతులు లేని చూడడం నూయి తవ్వచ్చు, నూతులు ఉన్న చూడడం ఇంకా ఈ సముద్ర అది నది ప్రవహిస్తుంటే పక్కన ఇంకా నూయి ఎందుకు? గంగానది ప్రవహిస్తుంటే అక్కడ నూయి ఎందుకు? అలా మీరు ఏదో చెబుతున్నారు కదా మళ్ళీ అక్కడికి వచ్చి మేము నూతులు తవ్వటం ఎందుకు? గంగానది ప్రవహిస్తుంది అక్కడ నూయి ఎందుకు ఇంకా? అలాగే ఇక్కడ ఏదో చెబుతున్నారు, అభివృద్ధి చేస్తున్నారు ఆశ్రమం, ఇక్కడ పెద్దవాళ్ళు తీసుకొస్తున్నారు అందరి చేత చెప్పేస్తున్నారు, ఇంకా మేము చెప్పక్కర్లేదని చెప్పిన ఇది లాంఛనం కోసం నాలుగు మాటలు చెప్పమన్నారు. మీరందరూ వచ్చారు, మీరందరూ భక్తులు వచ్చి ఇక్కడ సమన జయప్రదం చేశారు. అంటే భక్తులు లేకపోతే గురువు లేడు, భగవంతుడు లేడు. భక్తులను బట్టే గురువు భగవంతుడు. అంచేత కొంతమంది భగవంతుని భక్తుల రూపంలోనే భగవంతుడిని చూస్తారు కొంతమంది. అంచేత మీరు భగవంతుడు కనిపిస్తున్న ప్రపంచం కూడా, అంటే కనిపిస్తున్న ప్రపంచం కూడా భగవంతుడు ఇలా మనకు ఈ ప్రపంచం కింద కనిపిస్తున్నాడు, అంటే ప్రపంచం కింద కనిపిస్తున్నాడు. అంచేది మీరు ఎవరికి సహాయ సహకారంలో అందించినది భగవంతుడికి అందుతుంది. అంటే సృష్టి రూపంలో కనిపించేవాడు భగవంతుడే. అంచేది మీరు ఎవరికి ఏ సహకారం అందించినది భగవంతుడికి చెందుతుంది. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెంట్ హెల్ప్ వన్ మ్యాన్, ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెంట్ హెల్ప్ మ్యాన్. కనీసం నీ శరీరం ఉన్నందుకు ఇంకో శరీరానికి ఉపయోగపడు. అంటే నీకు చదువు ఇష్టం కూడా చదువు చెప్పు, నీ ఆర్థికంగా నీ పరిస్థితి బాగుంటే నువ్వు ఇంకోటికి ఉపయోగపడు, అంటే ఇంకోటికి ఉపయోగపడు. ఒక కనీసం ఒక్క మనిషికి కూడా నువ్వు ఉపయోగపడకుండా నీ శరీరం చచ్చిపోతే కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి నీకు తేడా ఏముందను? కొబ్బరి చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు ఉన్నాయి. ఆ ఒక్క మనిషికి కూడా నువ్వు ఉపయోగపడకుండా చనిపోతే కొబ్బరి చెట్లకి తాడి చెట్లు అవి పుడతున్నాయి, పెరుగుతున్నాయి, చస్తున్నాయి. అలా మీరు అంతే, కనీసం ఒక మనిషికైనా మీ జీవితంలో మీ శరీరానికి మరణం రాకముందే కనీసం ఒక వ్యక్తిగానే మీరు ఉపయోగపడండి. అది ఎందుకు జీవించినట్టు? మళ్ళీ ఈ సబ్జెక్టులోకి వెళ్ళాలంటే మళ్ళీ భగవద్గీత తీసుకోవాలి, మళ్ళీ భగవద్గీత తీసుకోవాలి. అంటే సెల్ఫ్లెస్ వర్క్ ఎలా మనిషిని ప్రొడ్యూస్ చేస్తుంది, మనిషిని ప్యూరిఫై ఎలా చేస్తుందో. అంటే మనం అందరం బాగుపడకపోవడం కారణం సెల్ఫిష్ వర్క్. మనం చేసి సెల్ఫ్లెస్ వర్క్ చేస్తేనే ప్యూరిఫై అవుతామని, కానీ మనం రోజువారీ చేసేది ఏంటంటే సెల్ఫిష్ వర్క్. అంచేది మనకు ప్యూరిఫికేషన్ రావటం లేదు. ఇది చూసుకోండి, సెల్ఫ్లెస్ వర్క్ చేసేవాడు చాలా మామూలుగా యోగి అయిపోతాడు, సెల్ఫిష్ వర్క్ చేసేవాడు వాడు యోగి అవ్వలేడు, యోగి అయ్యే అవకాశం కూడా లేదు. ఏంటి 1 గంట అయిపోయిందండి మాట్లాడండి మీరు.
భక్తులందరూ భోజనాలు చేయవలసిన వాళ్ళు ఆశ్రమంలోకి వెళ్ళి భోజనం చేసి వెళ్ళవలసిందే కోరుతున్నాను.